శ్రీశివాయ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీశివాయ గురవే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయేద్ భవానీ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరమధ్య శ్రీశివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరా భట్టారికా శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ మహాయజ్ఞంలో మనకు మార్చి మంత్ లో జరగబోయే ఈ రెండవ సెషన్. ఈ మార్చి నెల మహాయజ్ఞమునకి మనము పెట్టుకున్న పేరు అమ్మ ఉపాసనా వైభవం. ఎందుకు అంటే ఇందులో అమ్మ యొక్క ఉపాసనలు అంటే భవానీ ఉపాసన, దుర్గా ఉపాసన మరియు మహామంత్రముల యొక్క వైభవము, ఈ నామములు గురించిన విశేషములు, గురువుగారు చెప్పిన మాటలు మన వక్తల ద్వారా వినబోచున్నాము. కాబట్టి ఈ నెల మురళికి అమ్మ ఉపాసన వైభవం అని శీర్షిక పేరు ఎంచుకోవడం జరిగినది. అలాగే ఈ అమ్మ ఉపాసన వైభవానికి వచ్చిన తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ స్వాగతం. అందరికీ ఇవే నా నమస్మాంజనులు. మొదటగా మనం ఈరోజు భగవద్గీత ని శాంతి అంకెళ్ళ గారి ద్వారా విందాము.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. ఈ రోజు నేను భగవద్గీతలో 5 శ్లోకాల గురించి గురువుగారు చెప్పిన దాన్ని క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. అర్జునౌవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ హితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞశ్చ దోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే యః సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇందులో ముందుగా అర్జునుడు అడిగిన ప్రశ్నకి స్థితప్రజ్ఞశ్చ కా భాష, స్థితప్రజ్ఞని యొక్క లక్షణములు ఏమిటి, అతడు ఎట్లు భాషిస్తూ ఉంటాడు, అతన్ని ఎలా మనం గుర్తించగలము అని అడిగిన దానికి భగవానుడు ఇచ్చిన సమాధానం, ముందుగా భగవానుడు పార్థ అని సంబోధించి దానికి సమాధానం చెప్పారు. మనస్సులో ఉన్న అన్ని కోరికలను బాగా వదులుకున్నవాడు ఎవడో అతడే స్థితప్రజ్ఞుడు. అతడు సర్వమైన కోరికలను విడిచిపెట్టినవాడు. ఇది ప్రజహాతి అంటే వాడిలో ఏ ఒక్క కోరిక కూడా లేదు. కోరిక ఎందుకు? ఆనందం కోసం. కొరతని పూరించేదాన్ని కోరిక అంటాం. కొరతే లేనప్పుడు కోరిక ఎక్కడిది? నిండిపోయిన కుండని ఎవరైనా నింపాలని ప్రయత్నిస్తారా? అందుకనే ఎప్పుడైతే కోరికలు ఉండవో అప్పుడు వాడు స్థిత ప్రజ్ఞుడవుతాడు. ఆత్మన్యే వాత్మనా తుష్టః అంటే వాడు ఆనందంతో నిండిపోయాడు, ఆత్మయందే ఆనందిస్తున్నాడు. వేదాంతాన్ని అర్థం చేసుకోలేని వైరాగ్యం పతన హేతువు అని పరమాత్మ మనకి చెప్పాడు. మొదటి వాక్యంలో కోరికలు లేనివాడు అని, రెండో వాక్యంలో తన యందు తాను ఆనందించువాడు అని స్థితప్రజ్ఞకి అర్థం చెప్పాడు. స్థితప్రజ్ఞ స్థితి పరాభక్తి స్థితి ఒక్కటే. ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు. జ్ఞానభక్తుడికి ఒక ఉదాహరణ. భారతీయ తత్వశాస్త్రానికి తార్కాణాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఆనాటి జడభరతుడి నుంచి ఇప్పుడు రమణ మహర్షి దాకా ఎందరో స్థితప్రజ్ఞులు, ఇలా ఇప్పటికీ ఎందరో ఉన్నారు. ప్రహ్లాదుడిని నరసింహస్వామి ఏదైనా కోరుకోమంటే ఏ కోరిక లేని స్థితిని ఇమ్మని కోరుకున్నాడట. మోక్షలక్ష్మి ఎవరిని చేరుకుంటుంది అంటే ఏ కోరిక లేని వారిని. ఆ ఏ కోరిక లేని వారు ఎవరు అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. అన్నీ చెలించిపోయే స్థితే శాంతాకారం. అది ప్రజహాతి యథాకామాన్. పరమాత్మ తప్ప వేరే విషయంలో శాంతి లభిస్తుంది అని అనుకోవడం ఎలాంటిది అంటే ఆకాశాన్ని పొట్లం కడదామని అనుకోవడం లాంటిది. ఆనందం శాంతి ఈశ్వర జ్ఞానంలోనే ఉంది. అందుకనే ఆత్మన్యే వాత్మనా తుష్టః, తన యందు తాను ఆనందించువాడు. నీ ఆనందం నీలో ఉంది. ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ ఆనందం. సర్వగతమైన పరమాత్మ యందు మనస్సు ఉంచుతాడు. అన్ని ఆనందాలు బయట నుంచి పొందవచ్చు, కానీ భగవత్ ఆనందం బయట నుంచి పొందలేం. ముందు ప్రజహాతి యథాకామాన్, తర్వాత ఆత్మన్యే వాత్మనా తుష్టః. కోరికలు నాచు వంటివి. ప్రజహాతి దీన్ని వదిలించేవాడు. ఆత్మనే నాత్మనా తుష్టః అంటే ఆ నాచును వదిలించేవాడే స్థితప్రజ్ఞుడు. ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణంలో రెండు పద్ధతులు చెప్తున్నారు. ఒకటి విధ్వంసక పద్ధతి, రెండు విధాయక పద్ధతి. ఆత్మలో ఆనందించేవాడు ఎలా ఉంటాడు అంటే దుఃఖేష్మను దిగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. మనము దుఃఖం వస్తే నిగ్రహించుకుంటాం, ఇది సాధనావస్థ. కానీ సిద్ధావస్థలో సుఖ దుఃఖాలు నిగ్రహించుకోవక్కర్లేదు, ఎందుకంటే అవి నిన్ను తాకవు. రాగము భయము క్రోధము లేనివాడు అటువంటి స్థితధీర్ని ముని అంటారు. ముని అంటే మనన సిరి అని అర్థం. నిత్య మనన సిరిని ముని అన్నారు. సర్వగతమైన ఆత్మతత్వాన్ని నిత్యం మననం చేస్తున్నాడు కనుక అతన్ని ముని అన్నారు. ఆ మననం చేసేవాడికి ఈ కల్లోలాలు ఏవీ లేవు. సుఖదుఃఖాలు కంపనాలు. కంపనము లేని అచంచల స్థితి మౌనం. స్థితప్రజ్ఞుడు పరమోత్సాహుడై ఉంటాడు, కానీ చతికిలపడి కూర్చోడు. స్థితధీర్ అంటే పూర్ణ చైతన్యము. వీడు ఏ పని చేసినా ఎక్కడా లోపం ఉండదు, పర్ఫెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాడి పనికి కొరత ఉండదు. అందుకే స్థితికి స్థితధీర్ మనకి ఆదర్శ పురుషుడిగా చూపిస్తున్నాడు పరమాత్మ. ప్రహ్లాదుడు స్థితప్రజ్ఞుడు. దేవతల కన్నా గొప్పవాడు జ్ఞాని. స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో చూపించిన వాడు కృష్ణుడు. ఆయనే మళ్లీ దిగి వచ్చిన అవతారం శ్రీరామచంద్రమూర్తి. ఆత్మవంతుడైన ఆయన పట్టాభిషేకం అంటే సరే అన్నాడు. అదే ఆయన మొన్నాడు అడవికి వెళ్ళమంటే సరే అన్నాడు. ఆయన మొహంలో ఏ విధమైన మార్పు లేదు. రెండు సమయాల్లోనూ నిత్యానందంగా ఉన్నాడు. ఆయన పూర్ణ బ్రహ్మము. మాయా మానుష రూపుడు రాముడు, లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు. మానవుడు ఆ స్థితికి రాగలడు, ఉండగలడు అని చూపించడానికే రాముడు మానవ రూపంలో వచ్చాడు. పరమాత్మ అసలైన స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో తను నడిచి మనకి చూపించాడు. రామావతారంలో కార్య కర్మక్షేత్రంలో తిరిగేవాడు స్థితప్రజ్ఞుడు. తన మహిమయందు తాను ప్రకాశించేవాడు రాముడు. రాముడు పరిపూర్ణమైన ఆనంద స్వరూపుడు. యత్సర్వత్రా నాభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సర్వత్రా నభిస్నేహ, దేనియందు అభిస్నేహం ఉండదు. అభిస్నేహం అంటే గట్టి స్నేహం అని అర్థం. స్థితప్రజ్ఞుడు ఎలా ప్రవర్తించాలో తెలియజేయడానికి రామాయణం రాయబడింది. రాముడు ఎలా మాట్లాడాడో కృష్ణుడు అలాగే మాట్లాడాడు. ఏమీ అక్కర్లేని వాడు, కోరుకునేది ఆ పరమాత్మ ఒక్కటే. తత్తప్రాప్తి శుభాశుభం, జీవితంలో ప్రాప్తము లేని శుభాశుభములకు అంటుకోడు. అనభిస్నేహ. వాడు నాభిన్నంతటి నద్వేష్టి, వాడు దాన్ని అభిమానించడు, నిందించడు. ఎందుకంటే వాడు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాడు ప్రతిష్టమైన ప్రజ్ఞ కలవాడు. ప్రతిష్ట అంటే స్థిరముగా కూర్చోవడం, దీనినే స్థితధీర్ అంటారు. రాముడు ధర్మరాజు ఎందుకు గొప్పవారు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వారు చెలించలేదు. యదా సంహరతే చాయం కూర్మం గానీవ సర్వశః ఇంద్రియాన్ ఇంద్రియాధ్యేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ప్రతిష్టమైన ప్రజ్ఞ కలవాడు తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకున్నట్లు ఇంద్రియముళ్ళు ఇంద్రియార్థములను విషయాదుల నుండి అన్ని విధములా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భాషించవలెను అని గురువుగారు మనకి చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాలను వివరించారు. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
మనం కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేస్తాను.
అందరికి ఈ సర్వారి నామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం మనం ఒక మంచి కార్యంతో మొదలెడదామని ప్రతి ఏడాది మనం అలాగే మొదలెడుతున్నాము. కొత్తగా వచ్చిన సభ్యుల కోసమని ఇది మళ్ళీ చెప్పడం జరుగుతోంది. ఇది ఇప్పుడు ఇందులోనే నేను భగవద్గీతలో కూడా 17వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఉంది, విత్తిహీనం అస్వస్థానం మంత్రహీనం అదక్షణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరితక్షతే. మనం గురుదక్షిణ గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాము. గురుదక్షిణ ప్రతి సంవత్సరం మనం చంద్రుడికో నూలు పోగులాగా ఆయన చేసిన దానికి మనం వెలకట్టలేము. సో ఆయన చేసే మంచి కార్యాలతో కొంత ఈ గురుభ్యోనమ సభ్యులుగా మనం కూడా ఇద్దాము అని ప్రతి ఏడాది ఇలాగే మొదలెట్టి చేస్తున్నాము. మాధురి గారు మధు ఇండియాలో కలెక్ట్ చేస్తుంది. సో మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేను రేపు ఈ మురళి హడావిడి అయ్యాక మీకు పంపిస్తాము, ఎక్కడ పంపించాలి ఏమిటి అన్నది. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఎంత వీలైతే అంత, దీనికి లిమిట్ అంటూ లేదు, శక్తానుసారంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాధురి గారు మీరు ఏమైనా మాట్లాడతారా?
ఒక్క నిమిషం వాళ్ళు అన్మ్యూట్ చేయాలనుకుంటాను.
ఓకే ఓకే.
మాధురి గారు మీరు మాట్లాడొచ్చు.
నమస్కారం అండి. ప్రతి ఏడాది మనం లాస్ట్ 2-3 ఇయర్స్ గా చేస్తున్నట్టే ఈ ఏడాది కూడా మన చిన్న ప్రయత్నంగా చేయాలని గురుదక్షిణ కలెక్ట్ చేయడము శాంతి గారు నేను చేస్తాము. మీకు మధు ఇండియాలో మేము డీటెయిల్స్ అన్ని పంపిస్తామండి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయమని ప్రార్థిస్తున్నాం. మధుకర్ గారు మీరు కంటిన్యూ చేయండి. శాంతి గారు మీరు ఏమైనా చెప్పాలా?
లేదండి, ఇంకా లెటర్ పంపిస్తామండి. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నా విడివిడిగా మాకు రీచ్ అవుట్ అవ్వండి. సో దయచేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మధుకర్ గారు ఓకే.
థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ అండి. శాంతి అంకల్ గారు భగవద్గీత గురించి చాలా చక్కగా, చిత్తప్రజ్ఞునికి ఉండవలసిన విశేషాలు చాలా చక్కగా వివరించారు. మీకు కృతజ్ఞతలండి. అలాగే మన అందరము చక్కగా గురుదక్షిణలో పాల్గొని ఆ గురువుకి ఎంతో కొంత ఏదో మనం వృతభక్తి కూడా అనకూడదు, ఎందుకంటే దానికి సాధ్యమైనంత శక్తి చేస్తూ తను చేసింది. కానీ ఏదో మనము మన బుద్ధికి తోచినంత, యథాశక్తి అని కూడా అనలేము కాబట్టి బుద్ధికి తోచినంత మనము గురువు గారికి పాదాలకు సమర్పించుకున్నాం. ఇప్పుడు మనము మార్చి మురళి అమ్మ ఉపాసనా వైభవంలోకి ప్రవేశిస్తున్నాము. ఇంతవరకు వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఆజ్ఞతో అనుగ్రహించిన లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ఉపదేశించారు. ఇంతవరకు మనం కులాంగన నామం వరకు చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటగా అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు. తరువాత మంత్రస్వరూపాన్ని చెప్పారు. ఇప్పుడు కుండలీ స్వరూపాన్ని వివరిస్తున్నారు. పరబ్రహ్మాన్ని ఉపాస్య బ్రహ్మము అంటే సగుణ బ్రహ్మము అని, జ్ఞేయ బ్రహ్మము అంటే నిర్గుణ బ్రహ్మము అని రెండు విధాలు ఉన్నాయి. సగుణ బ్రహ్మంనే ఉపాసిస్తాము, నిర్గుణ బ్రహ్మంని ఉపాసించము. అది పొందవలసిందే. అది కేవలం వేదాంత విచారణ ద్వారా తెలుసుకోవలసిందే. అమ్మవారు నిర్గుణ బ్రహ్మము, ఆవిడనే సగుణము, ఆవిడనే నిర్గుణము. ఉపాసన అంతా సగుణ బ్రహ్మము గురించే. ఇది మూడు రకాలుగా ఉంటుంది. అవి మొదటగా దివ్యమంగళ విగ్రహం, ఇది ధ్యానంతో ఉపాసించాలి. రెండవది మంత్ర స్వరూపం, ఇది జపంతో ఉపాసించాలి. మూడవది కుండలిని స్వరూపం. ఇప్పుడు చెప్పబోయే నామాలన్నీ ఉపాస్య బ్రహ్మ నామములు. ఉపాస్య బ్రహ్మములో అమ్మ రూపధ్యానం, మంత్ర స్వరూపము, తరువాతది కుండలిని. ఈరోజు ఈ నిర్గుణ బ్రహ్మం యొక్క నామాల గురించి గురువు గారు చెప్పిన మాటలు మన మొదటి స్పీకరు హరిణి గారి ద్వారా తెలుసుకుందామా? మరి హరిణి గారు, ఓవర్ టు యూ.
అమ్మవారి ఆజ్ఞతో అనుగ్రహించిన లలిత సహస్రనామ స్తోత్రాన్ని హైదరాబాద్ల వారు అసిస్తుల వారికి ఉపదేశించారు. ఇందులో కులాంగన అన్న నామం వరకు ముందుగా చెప్పుకున్నాము. గమనిస్తే ముందుగా అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు, తర్వాత మంత్ర స్వరూపాన్ని, ఆ తర్వాత కుండలిని స్వరూపాన్ని వివరించారు. ఈ మూడు అంశములు గమనిస్తే ఒకదానికి మరొకదానికి ఉన్న ఒక క్రమబద్ధమైన సంబంధం కనిపిస్తుంది. పరబ్రహ్మంని జీవుడు ఎలా చేరుతాడు అంటే రెండు విధములుగా చెప్తారు. ఉపాస్య బ్రహ్మం, జ్ఞేయ బ్రహ్మము, దీన్ని నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము అని అంటారు. నిర్గుణ బ్రహ్మంని కేవలం పొందవలసిందే, వేదాంత విచారణ ద్వారా తెలుసుకోవలసిందే. సగుణ బ్రహ్మము అంటే ఉపాసన, ఇది మూడు విధములుగా ఉంటుంది. దివ్యమంగళ విగ్రహము, ఇది ధ్యానం చేసి పొందవలసిందే. ఆ మంత్ర స్వరూపము, జపం చేసి పొందవచ్చు అంటే మంత్ర జపం. కుండలిని స్వరూపము, కుండలిని మన శరీరంలో ముఖ్య ప్రాణశక్తిగా సంచరిస్తుంది, దీనిని గమనించడమే ఒక ఉపాసన. అయితే అమ్మవారు ఎవరు? సగుణ బ్రహ్మయా, నిర్గుణ బ్రహ్మయా అంటే రెండును. సగుణ బ్రహ్మం ఉపాసన సరిగ్గా చేస్తే అది మనల్ని నిర్గుణ బ్రహ్మం స్థితికి తీసుకెళ్తుంది. ఇదే అద్వైత సిద్ధి, జీవన్ముక్తి. వైదిక సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఉన్న స్వరూపం ఇదే. ఏ ఉపాసన అయినా శక్తిక్రముల ఆరాధన ఉంది. కులము అనగా శక్తిక్రములు. కులము నందు ప్రకాశిస్తున్న ప్రాణశక్తియే కుండలిని, ఆ తల్లి. ఇదే చిచ్చక్తి. అలా ప్రవహిస్తున్న చిచ్చక్తిని గమనించడమే మనం చేయవలసిన ఉపాసన. కులాంగనం, కులము నందు సంచరించు ఆంగనం. ఇంకో అర్థము కులస్తి, అమ్మవారు కులస్తి. చక్కటి ఆచార పరంపర కలది, మర్యాదలు పద్ధతులు కలది అని అర్థం. అమ్మవారి విద్య, అమ్మవారి విద్యయే కులాంగన విద్య. ఒక కులాంగనకి ఎన్ని మర్యాదలు ఉన్నాయో ఈ విద్యలో అన్ని మర్యాదలు ఉన్నాయి. కులాంగస కులము లోపల ఉన్నది అని అర్థం. కులము అంటే శక్తిక్రములు. శక్తిక్రములలో ఒక్కొక్క చక్రము స్థానానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేవతా స్వరూపం గురించి చెప్తారు. కానీ ఆ దేవతా రూపంలో ఉన్నది అమ్మవారే కదా, కావున కులాంగస. కులము అంటే ఆచారము అని, గురువంశ ఆచారములు అని కూడా చెప్పుకోవచ్చు. కౌలిని, కుల సంబంధమైనది కౌలిని, కుల సమూహమైనది కౌలిని, కౌల మార్గంలో సంచరించినది కౌలిని. ఇంకో అర్థం కూడా ఉంది, కులము అకులము ఈ రెంటి మధ్య అనుబంధమే కౌలిని. కులము షట్చక్రములైన శక్తి స్వరూపము, అయితే అకులము సంస్కార స్థానము, శివస్వరూపము. మరొక అర్థం కూడా ఉంది, కుల దేవతల రూపము అని అర్థము. కులదేవత అంటే ఒక్కొక్క కులానికి, గ్రామానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. అది కూడా అమ్మవారి స్వరూపమే కదా, కావున కౌలిని, కులయోగిని. కుండలిని రూపమైన యోగ దేవత, కులముగా ఉన్న యోగిని దేవత అని మరొక అర్థం. యోగం అంటే కలియుగ. ఇక్కడ క్రమంగా కుండలిని రూప చైతన్యం శివునితో యోగం పొందుతుంది. ఆ యోగం పొందిన శక్తి కులయోగిని. యోగం అంటే సాధన, సాధన రూపంలో ఉన్నది కావున కులయోగిని. కులం అంటే సమూహం, సజాతీయ సమూహం కులం అని అంటారు. అమ్మవారి శ్రీచక్రంలో యోగిని దేవతలు ఉన్నారు, వారిది అంతా ఒక కులం. ఈ కులంలో కూడి ఉన్నది కావున ప్రయోగి అంటే శ్రీచక్రంలో యోగిని దేవతల అంటే సమస్త శక్తులతో కూడి ఉన్న తల్లి కులయోగిని. అసలు పాళీతంత్రము అను తంత్ర శాస్త్రములో చాలా చక్కగా చెప్పారు. కులం అంటే శరీరము, అకులం అంటే ఆత్మ. ఆత్మరూపంలో అంతరం ఒకటే. అది శరీరం అనే కులంలో ఉన్న మనం చైతన్య స్వరూపంలో ఉన్న అమ్మవారి ద్వారా అకులం చేరాలి. అన్ని ఉపాసనలు ప్రాథమిక దశలో ఉపాసన అనబడతాయి, పరమార్థ దశలో ఉపనిషద్దులుగా చెప్పబడతాయి. అకుల అంటే కులానికి చైతన్యం ఇస్తూ కులానికి అతీతంగా ఉన్నది. అకులంలో అమ్మవారు సమయముగా ఉంటారు. అకుల సమయాంతర సమయాచార తత్పర ఇవి మూడు మామాలు ఒకే లింక్ గా ఉంటాయి. శివశక్తులు ఏకత్వము సామరస్యము సమన్య సమయము ఆ స్థితిలో అమ్మవారు సంస్కారములో బాధ్యతారు. సమయాంతస్త శివశక్తులు ఏకత్వము మర్చిపోకుండా ఉపాసన చేసేది సమయాచారము. సమయములు ఐదు రకములు: అధిష్టాన సమయము, అనుష్ఠాన సమయము, రూప సమయము, నామ సమయము, అభస్త సమయము. శివుడు లేనిదే శక్తి వ్యక్తం కాదు, శక్తి లేనిదే శివుడు వ్యక్తం కాదు. అర్ధనారీశ్వర రూపం శ్రీచక్రంలో శివలింగంలో అన్ని విధములుగా శివశక్తులు ఒక్కటే ఒక్కటిగా ఉంటారు. ఇలా పంచవిధ సమయములు శివశక్తులకు ఉన్నాయి. ఇవి గ్రహించి ఎవరు ఆరాధన చేస్తారో వారిని సమయాచార పరాయణులు అని అంటారు. ఇలాంటి సమయాచార పరులు ఎవరో వారి పట్ల అమ్మ ప్రీతి కలిగి ఉంటుంది, అందుకే సమయాచార తత్పర. వైదిక ధర్మము ద్వారా ఆరాధనలు చేసేటువంటి సాత్వికుల పట్ల తత్పర అంటే ఆసక్తి కలవి. వసిన్యాది వాస్తవతలు మనకి ఏం చెప్తున్నారు అంటే అమ్మవారు మనపై వాత్సల్యంతో ఉండాలి అంటే మనం సమయాచారము ఆచరించాలి. సమయాచారం రెండు విధాలు: బాహ్యము అభ్యంతరము. అమ్మ అనుగ్రహం పొందాలంటే రెండు విధాల ఆరాధన చేయాలి. బహిర్యాగ అంతర్యాగములు అని శాస్త్రం చెప్తుంది. బహిర్యాగం అంటే బాహ్యంగా చేసే ఆరాధన, అంతర్యాగము అంటే లోపల చేసే ఆరాధన. రెండు సమన్వయించుకుంటూ ఉండాలి. పరారాధన అంటే లోపల చేసే ఆరాధన, అపర అంటే బాహ్యంగా చేసే ఆరాధన. పర అపర కలిపి చేస్తే పరాపర. అంతర్యాగములు మూడు విధములు: అంతర, అంతరతర, అంతరతమ. అంటే ఇది గుడ్, బెటర్, బెస్ట్ లాగా. హృదయము నందు అంటే దహన చక్రము నందు శ్రీచక్రమును భావించి అమ్మవారిని ఆరాధిస్తే అది సమయాచారము, అది అంతర ఉపాసన. ఇక అంతరతర చైతన్య రూపంలో ఉన్న కుండలిని శక్తి బ్రహ్మరంధ్రము నుంచి ప్రవేశించి మూలాధార చక్రంలో గూడు కట్టుకుని ఉన్న అక్కడి నుంచి మెరుపు తీగల హృదయనాడి వరకు ప్రవహిస్తుంది. హృదయనాడి నుంచి క్రమంగా అన్ని నాడుల వరకు ప్రవహిస్తుంది. ఇక్కడితో ఆపిస్తున్నాను.
చాలా చెప్పారు అండి. ఇందులో మనకు గురువు గారు ఏమేమి చెప్పారంటే సగుణ బ్రహ్మము నందు బాగా మనం పండినట్లయితే ఆ ఉపాస్య బ్రహ్మమే అయితే ఆ ఉపాస్య బ్రహ్మతత్వమే మనల్ని నిర్గుణ తత్వంలోకి చేరుస్తుంది. ఇది మొత్తం మన హైందవము లేదా వైదిక సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్న స్వరూపం అంతా ఇంతే. ఏ ఉపాసనలో అయినా షట్చక్రముల యందు ఆరాధన ఉంది. మూలాధార షట్కమలమ్ములు నెమ్మదిగా నే దాటి వచ్చితిని ధన్యోస్మి అని ఒక సంప్రదాయమైన రాజరాజేశ్వరి గీతం ఉంది. ఇది సహస్రారంలో అమ్మవారిని దర్శించిన ఆనందంతో ఒక యోగి చేశారు ఈ గీతంని. మూలాది బిల్లపల్యంతం మహాత్రిపుర సుందరీం యా తనుసే తటి ప్రఖ్యాతాం తాం భజే భవనాశిని. యోగి మూలాధారంలో ఉన్న శక్తి నెమ్మదిగా బయలుదేరి అక్కడ ఉన్న శివుడితో కలుస్తుంది. కులం శివస్థానం, అకులం శక్తిస్థానం. మనం అందరము శ్రీచక్రం ఉన్నవాళ్ళమే. అందులో ఉన్న శ్రీని తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ శ్రీచక్ర ఉపాసకులే, అంటే శ్రీ విద్య ఉపాసకులే. శక్తి అంటే ప్రపంచమంతా ఉన్న చైతన్యం. ఈ చైతన్యమునకి మూలమైన వాడు పరమాత్మ, అతను శివుడు. ఈశ్వరుడిని విస్మరించకుండా ప్రపంచాన్ని చూడగలిగితే అదే పెద్ద సమయాచారం. సమయాచారం అన్నా అద్వైత వేదాంతం అన్నా రెండూ ఒక్కటే. సౌందర్య లహరిలో శంకరుల వారు చెప్పినట్లుగా ఎదురుగా కామాక్షి అమ్మవారు ఉంటే శివుడు ఎక్కడున్నారా అని వెతకనక్కర్లేదు, ఎందుకంటే అమ్మలోనే అయ్యవారున్నారు. అమ్మ అనుగ్రహం ఈ జన్మలోనే పొందాలి. ఇప్పుడు పొందకపోతే మళ్ళీ ఈ జన్మ వస్తుందో రాదో అని కూడా గురువుగారు చెప్పారు. హిందూ మతంలో ఉన్న గొప్పతనం, మనం ఏ పద్ధతిలో ఉపాసన చేసినా బేసిక్ పద్ధతి ఒక్కటే. తర్వాత మాటలు మనకు తర్వాత నామముల గురించి మాటలు మనకి మీనా మాతాజీ ద్వారా తెలుసుకుందాం.
శివాయ గురువే నమః. శ్రీ గణేశాయ నమః. నేను ఇప్పుడు మాట్లాడేది గ్రంథి భేదనం గురించి. ఇప్పటిదాకా మీరిద్దరు చాలా బాగా చెప్పారు కుండలిని గురించి, సాధనల గురించి. నేను మరికొన్ని విషయాలు చెప్తాను. గ్రంథి భేదనం అంటే అంతర్తర ఉపాసన. భావనకి పనికి వచ్చేదే బోధన. కనుక ఇప్పుడు మన అందరం కలిసి భావిద్దాం. సగుణ బ్రహ్మ ఉపాసన మూడు విధాలుగా సాగుతుంది. అది రూపధ్యానం, మంత్రధ్యానం, కుండలిని. దీన్ని అంతరతర ఉపాసన అంటారు. ప్రతి వ్యక్తి యోగపరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, లేదా గురువుల వద్ద నేర్చుకుని సాధన చెయ్యాలి. ప్రతి జీవునికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు 7వ మాసంలో గర్భరంధ్రం ద్వారా ఇది మూలాధారానికి చేరుతుంది. ఇది బ్రహ్మరంధ్రంలోంచి మూలాధారం దాకా ప్రసరించి అక్కడ గూడు కొట్టుకున్న శక్తి క్రమంగా హృదయ నాడికి వస్తుంది. మనకి మూడు శరీరాలు ఉన్నాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ మూడు శరీరాలు పోతేనే జీవుడికి ముక్తి. ఇందులో స్థూల శరీరం పోయినంత మాత్రాన ముక్తి కలుగుతుంది అని అనుకోకూడదు. సాధకుడు నిరంతరం ఆ పరతత్వాన్ని జపరూపంలోనో, ధ్యాన రూపంలోనో, జ్ఞాన రూపంలోనో, లేదా భక్తి రూపంలోనో నిరంతరం కనుక చింతన చేస్తూ ఉంటే తప్పకుండా కుండల్ని జాగరణ అవుతుంది. ఆ కుండల్ని పైకి పెడుతున్నప్పుడు క్రింది దాన్ని విడిచి పైకి పెడుతూ ఉంటుంది. దానికి ఉదాహరణ గురువుగారు ఏం చెప్పారంటే, రాకెట్ పైకి అంతరిక్షంలోకి పెడుతున్నప్పుడు కిందని దాన్ని పట్టి ఉంచినవి అవన్నీ విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఈ రాకెట్ మీదకు వెళ్తుంది. అలాగా మనకు కూడా వేదాంత మార్గంలో అయితే ప్రాపంచిక విషయ వాసనలు విడిచిపెట్టడం, యోగ మార్గంలో అయితే ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ వెడుతూ ఉండడం జరుగుతుంది. మూలాధార చక్రంలో తల కిందకు పెట్టి 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది కుండల్ని. ముడి విప్పితే కానీ మనకి పైనున్న స్థితి తెలియదు, యోగికి మాత్రమే తెలుస్తుంది. మన వెనుదండం మీద 6 చక్రాలు ఉన్నాయి. ఈ వెనుదండంకి చిగురున ఉన్నది మూలాధారం. మనకేమో 3 గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథులు ఏంటంటే మనకి మణిపూర మూలాధార స్వాధిష్టానాలు దాటిన తర్వాత ఒక గ్రంథి, మణిపూర అనాహతం దాటిన తర్వాత ఒక గ్రంథి, అలాగే విశుద్ధి ఆజ్ఞ దాటిన తర్వాత ఒక గ్రంథి. ఈ గ్రంథు ముడులు విడితే కానీ మనం ఉన్న అవస్థల్లోంచి మనం పైకి వెళ్ళలేం. అలాగే 3 విశ్రామ స్థానాలు ఉన్నాయి. అవేంటంటే మూలాధారం మణిపూరం ఆజ్ఞ అన్నమాట. మూలాధారంలో ఉన్న కుండలి కదిలి పైకి ఉత్తానం అయినప్పుడు ఈ కనబడే ప్రాపంచిక విషయాలు ఏమీ సత్యం కావు, అన్నీ మిథ్యలే అన్న ఎరుక కలిగినప్పుడు జాగ్రత్తావస్థలో ఉన్న ఈ స్థూల శరీరం నేను కాదు అని అనిపించినప్పుడు సాధకుడి శరీరంలో బ్రహ్మగ్రంథి భేదనం జరుగుతుంది. మొట్టమొదటి గ్రంథి భేదనే ఇక్కడ జరిగింది. మణిపూరం ఇది ఒక దశదళ పద్మం, అక్కడికి వెళ్ళి ఉదయిస్తోంది. అదే నామంలో మనకి మణిపూరాంత ఉదిత, మణిపూరాంతరుదిత అని వస్తుంది. ఉదిత అంటే అక్కడికి వెళ్ళి ఉదయిస్తుంది. విష్ణు గ్రంథి ఇది అనాహత పద్మానికి పైన ఉంటుంది. స్వప్నావస్థలో ఉన్న సూక్ష్మ శరీరం నేను కాదు అని తెలుస్తుంది ఇక్కడ. ఆజ్ఞాచక్రం మరో విశ్రామ స్థానం, అక్కడ అమ్మవారు కొంచెం సేపు ఉంటారు, అందుకనే అక్కడ స్థ ఆజ్ఞాచక్రాంతరాళ స్థ అన్నారు. తర్వాత అది జరిగిన వెంటనే రుద్రగ్రంథి భేదనం జరగగానే సుషుప్తి అవస్థలో ఉన్న కారణ శరీరం నేను కాదు అని తెలుస్తుంది. మూడు శరీరాలు నేను కాదు అనుకున్నప్పుడే జీవుడు ముక్తుడవుతాడు. ముక్తుడైతే ఏమవుతాడు అప్పుడు? చైతన్యం అయిపోతాడు. అంటే చైతన్యం అయిపోవడం అంటే ఏంటి? అప్పటిదాకా లేనిదేదో వచ్చిందనా? కాదు కదా, కాదు కదా. ఈ అవస్థలన్నింటిలోని కూడా ఈ చైతన్యం ఉంది. మనకు అర్థం అవడం కోసం అని చెప్పి దాన్ని మూడు భాగాలు చేసి చెప్పారు. ఈ మూడు భాగాల్లో ఉన్నది ఇదే అదే నేను అని గ్రహించినప్పుడు తనేమో జీవన్ముక్తుడవుతాడు. అప్పుడు ఈ మూడు శరీరాలు నేను కాదు అని అనుకుంటాడు. దాన్ని చైతన్యం అయిపోవడం, సహస్ర స్థానంలో ఉన్న పరమాత్మతో ఐక్యం అయిపోవడం అని అంటారు. మూడు దేహాలు దాటిన శక్తి పరమేశ్వరుడితో కలిసిపోయింది, ఇదే జీవబ్రహ్మ ఐక్యం. అప్పుడు కలిగిన ఆనందం అమృతధారులా కురిసి సాధకుల్లో ఉన్న 72,000 నాడుల్ని తడుపుతుంది. అదే సుధాసారాది వర్షిణి. శివశక్తులు పాదుకులు అక్కడే ఉన్నాయి ఆ సహస్రారంలో, అవి గురుపాదుకలు, వాళ్లే అసలైన గురువులు. అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శతకోపం పెడతారు కదా మనకి, దాని మీద రెండు పాదుకలు ఉంటాయి, అవే ఆ గురుపాదుకలు. హృదయంలో భావించేటప్పుడు అది సమయము అంటారు, దాన్నే అంతర సాధన అంటారు. మూలాధారేక నిలయ దగ్గర నుంచి అంతరతర సాధన, సహస్రారాంభుజ రూఢ సుధాసారాధి వర్షిణి ఈ రెండు అంతరతమ సాధన. ఈ షట్చక్రాలకు పైన ఉన్న స్థితి అదే. ఇది అంతా కలిపి, ఈ విద్యనంతటినీ కలిపి కుండలిని విద్య అంటారు దీన్ని. ఒక్కసారి కనుక కుండలిని జాగరణ జరిగితే ఆరు చక్రాలను దాటుతూ మహా ఆసక్తితో గురుగారు ఇక్కడ నొక్కి నొక్కి మరీ చెప్పారు, సరిగమల్లో సాని ఆశ ఆసక్తి అనాలి, ఆశక్తి అంటారు, అది శబ్ద ఉచ్చారణ సరికాదనమాట. ఆసక్తితో సహస్రారానికి చేరుకుంటుంది కుండలిని. ఆ తల్లి ఉపాసన చేసేటప్పుడు ఆవిడ హైమవతి, పర్వతరాజపుత్రికగా, గౌరీగా, లలితగా, ఉమగా, భవానిగా ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇంతకీ ఆవిడ ఎక్కడుంటుంది? బయటైతే విగ్రహాల్లోనే వాటిల్లోనే చూస్తాం. ఇక్కడ మన శరీరంలో ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ చాలా సుకుమారంగా ముఖ్య ప్రాణరూపంగా జీవుని మూలాధారం నుంచి పై వరకు ఉన్న సుషుమ్నలో తామరసూడులోని ధారల్లాగా ఉంటుంది. మూలాధారం నుంచి బ్రహ్మబిలం ప్రసరిస్తున్న ఆ వెలుగు కోట్ల కలిది సూర్యులని అగ్నులని చంద్రుల్ని ప్రకాశింపచేసిన మహా తేజస్సు ఇది. అంటే ఇప్పుడు సుషుమ్న ఎలాగైతే మన మన శరీరంలో తామరతూడులాగా ఉంది ఆవిడ ఆ కుండల్ని అని చెప్పుకున్నామో ఆ ప్రాణశక్తి, అలాగే బయట ఎలాగైతే సూర్యుళ్ళు చంద్రు సూర్యుల్లోని వెలుగు చంద్రుల్లోని చల్లదనం అగ్నిలోని వేడి ఎలాగైతే ఇంత తేజస్తో ఉన్నాయో సరిగ్గా దానికి సరిపడా తేజస్సే మన శరీరంలో కూడా ఉంది. అదే సుషుమ్నానాడిలో ఉంది, అదే మూలాధారంలో ఉన్న కుండల్ని. మూలాధారంలో సర్పాకృతిలో ఉన్న ఆ తల్లే జాగృతి చెంది ప్రసరించేటప్పుడు తామరతూడులోని ధారంలా సుకుమారంగా సంచరిస్తోంది. హరియోం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.
చాలా చక్కగా వివరించారు మీనా మాత గారు. అలాగే మనం మన దృష్టి పరమాత్మ వైపు వెళ్తూ ఉంటే పరమాత్మ దృష్టి మన వైపు పడుతుంది. ఎలాగైతే పిల్లవాడు అమ్మ వైపు నడుస్తూ ఉంటే వీడు నా వైపు వస్తున్నాడు అని అమ్మ చూసి పిల్లాడిని ఎత్తుకుంటుంది. ఎవరి ప్రజ్ఞ అయితే భగవంతుని వైపు తిరుగుతుందో వారికి కుండలిని జాగృతి తప్పకుండా జరుగుతుంది. మహానుభావుడు శంకర భగవత్పాదులు వారు అంటున్నారు, మోక్షం అనేది ఎక్కడో ఆకాశం కొనలోనో పాతాళంలోనో భూమిలోనో లేదు, ఇహ ఇవ ఇక్కడే, ఇక్కడ కాకపోతే ఎక్కడా లేదు. మోక్షం కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు అన్నారు త్యాగరాజస్వామి వారు. పాప పుణ్యాలకి స్వర్గ నరకాలకి మించినది మోక్షం అనేది ఒకటి ఉన్నది అని చెప్పగలిగినది ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే. జీవన్ముక్తులు మాత్రమే అహం బ్రహ్మాస్మి అని ఉద్ఘానం చేస్తారు. అహమన్నాదో సామగాయన్నాస్తే అని సామగానం చేస్తారు. మన శరీరంలో సృష్టి స్థితి లయలు చేయగలిగే పరమాత్ముడి శక్తి ఉంది, కానీ మనకు ఎప్పుడూ అలా అనిపించదు. స్వామి వివేకానంద వారు చెప్తున్నారు, ఎవ్రీ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్, ప్రతి జీవి ఆ మహాశక్తి చైతన్యంతో ఉన్నారు అని అన్నారు. ఇప్పటి వరకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో వచ్చిన 111 నామాలే అసలు గ్రంథం. దీనిని మూల గ్రంథం అని మరియు ప్రకరణ గ్రంథం అని అంటారు. తర్వాత చెప్పబడుతున్న నామములన్నీ వివరణ గ్రంథములు అని పేరు. ఇక్కడి నుంచి వచ్చే 20 దివ్యనామములని శాంభవి విద్య అని చెప్పబడుతున్నది. శాంభవి విద్యలో భవానీ అమ్మ గురించి మరియు ఉపాసనా ఫలం గురించి గురువు గారు చెప్పిన మాటలు మనము నరసింహ గారి ద్వారా
గారు ఇప్పుడు మీరు. నమస్కారం. గురుభ్యో నమః. నేను మొదటిసారి మురళీ సాధనలో పాల్గొంటున్నాను. ఏమైనా లోపాలంటే క్షమించండి. ఇప్పుడు మనము లలితా సహస్రనామం అనే మహాగ్రంథంలో మూల గ్రంథ భాగం నుండి వివరణ గ్రంథం భాగంలో అడుగు పెడుతున్నాం. 112 నామం భవానీ నుంచి 131 నామం శాంతిమతి వరకు శాంభవి విద్య అని గురువు గారు చెప్పారు. శాంభవి విద్యాది దేవతయే భవానీ. భవానీ భవనాగమ్య భవారణ్య కుటారిక అని 3 నామములు కలిపి ఒక మంత్రరాశి. ఇందులో భవానీ నామ ఉపాస్య దేవతను, భవనాగమ్య అనే నామము ఉపాసించే పద్ధతిని, భవారణ్య కుటారిక అనే నామము ఉపాసన నుంచి వచ్చే ఫలితాన్ని తెలియజేస్తుంది. 9 సంఖ్య బ్రహ్మముని తెలియజేస్తుంది. ఇది పూర్ణత్వానికి సంకేతం. శివ, భవానీ అనే నామాలు కటపయాది సాంఖ్య పద్ధతిలో 9 సంఖ్యను తెలియజేస్తుంది. అంటే భవానీ అంటే పూర్ణ పరబ్రహ్మ తత్వం అన్నమాట. భువని శక్తియే భవానీ. భవానీ నామానికి నిర్వచనం, ఏ తల్లి ప్రపంచమంతా వ్యాపిస్తున్నదో, ఈ ప్రపంచాన్ని కలిగిస్తున్నదో, ఏ తల్లి వల్ల ఈ ప్రపంచము ఉంటూ కలుగుతూ వెళ్తూ ఉన్నదో ఆ శక్తినే భవానీ అంటారు. భవానీ అంటే ఒక నామం కాదు, కాదు అది మంత్రం కాదు, కాదు అది అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం. అంత శక్తివంతమైనది భవానీ. ఈ భవానీ దేవతను ఉపాసించే విధానం తెలియజేసే నామే భావనాగమ్య. భగవంతుడు శాస్త్రం చెప్పిన విధానంలో భావిస్తే దొరుకుతాడు. మంత్రం చేసేటప్పుడు 2 భావనలు ఉండాలి. మొదటిది శబ్ద భావన, రెండవది అర్థ భావన. ఉపాసనం చేసేటప్పుడు 3 భావనలు అలవరుచుకోవాలి. 1 బ్రాహ్మీ భావన, అమ్మవారి లీలా విగ్రహ రూప భావన. 2 అక్షర భావన అంటే మంత్ర భావనయే. 3 తత్వ భావన అంటే సచ్చిదాంత స్వరూప భావన. భగవద్గీతల్లో చెప్పినట్టు జ్ఞానేంద్రియాలు నిగ్రహించి మనస్సు భగవంతుడిపై పెట్టడమే భావన యోగం. 3 నామం భవారణ్య కుఠారిక నామం. ఇలా భావిస్తే సంసారం అనే అరణ్యాన్ని సమూలంగా పెకిలిస్తోంది. అంటే ముక్తినిచ్చే శక్తి. ఈ నామంలో 2 ప్రకట గుప్త గాయత్రి మంత్రాలున్నాయి. భవాని భావనాగమ్య భవారణ్యకుటారిక అనే ఈ మంత్రరాశి చాలా శక్తివంతమైనది. నమస్కారం. శ్రీ లలితాదేవత అర్పణమస్తు.
చాలా చక్కగా వివరించారు. ఇక్కడ అలాగే మనము భగవంతుని నామానికి అర్థము కొంతవరకు చెప్పవచ్చు, కానీ ఆ శక్తిని అనుభవించి తీరాల్సిందే. ఆ తల్లి యొక్క నామాన్ని మనం భవాని భవాని భ్రవాణి త్రివారం ఉదారం ముదం సంతత సంతతం ఏ జపంతి నశోకం నమోహం నపాపం నభీతి కథాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం అన్నారు శంకరులు. అందుకనే శంకరులు నజానామి మంత్రం నజానామి యోగం నజానామి తంత్రం, ఏమీ తెలీదమ్మా నాకు, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, మీరే నాకు గతి, అది ఒక్కటే తల్లి నాకు, ఇంకా ఏమీ అవసరం లేదు. నేను ఉన్నాను అనేది భ్రాంతి, నీవు ఉన్నావు అనేది సత్యం. అందుకే మనం అందామా ప్రేమతో భవాని భవాని భవాని. భగవంతునికి భక్తునికి అనుసంధానం భావన. భావనతో అమ్మని పొందగలం. శాస్త్రం చెప్పిన దానిని మనం భావన చేస్తే అది సత్యం. నీవు ఇష్టం వచ్చింది భావిస్తే అది కేవలం విశ్వాసం. మనస్సుతో సహా జ్ఞానేంద్రియములను నిగ్రహించి ఏకాగ్రంగా పరమాత్మ యందు మనస్సు నిలబడితే దాని పేరు భావనాయోగం అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. అమ్మవారు అనగా జీవ బ్రహ్మైక భావన. శాంభవి విద్యలో మిగిలిన నామములు గురించి గురువుగారు చెప్పిన మాటలు మనము ధర్మేంద్ర గారి ద్వారా తెలుసుకుందాము.
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురం మిళితం యేన తస్మై శ్రీగురువే నమః. ఓం శ్రీగురుభ్యో నమః. భద్రప్రియ, భద్రములంటే శుభము మంగళము. అమ్మవారికి భద్రములంటే ప్రీతికరము, అందుకే భద్రమే ఎప్పుడూ పాటించాలి. అంటే అమ్మ అనుగ్రహం కోసం మనం చేసే పనులు, ఆలోచనలు, సంకల్పాలు, ఆచరణలు, సమర్పణలు అన్ని మంగళకరమైనవిగా ఉండాలి. ఈ సందర్భంలో ఋగ్వేద సంహిత 1వ మండలంలోని ఓం భద్రం కర్ణే శూన్యామదేవాహ అనే సూక్తాన్ని గుర్తు చేశారు గురుగారు. ఎవరు మంగళకరమైన జీవన విధానం కలిగి ఉంటారో వారి పట్ల అమ్మ ప్రీతిభావంతో అనుగ్రహిస్తుంది, ఎందుకంటే ఆమె స్వరూపమే భద్రము కనుక. ఈ సందర్భంలో ప్రతిష్టాకల్పంలో యాగాలలో చేసే సర్వతోభద్రము గురించి విశేషంగా ఉల్లేఖించారు గురుగారు. దేవతా మండలము అంతా ఒక్కచోట ఉంటే దాన్ని భద్రమండలం అంటారు. అంటే దేవతలందరి శక్తి ఒక్క దగ్గర ఉండటమే భద్రం అని తెలియజేశారు. సర్వదేవతామయమైన ఆకృతి కనుక అమ్మవారు భద్రమూర్తి. భద్రము ఆమె స్వభావం, భద్రము ఆమె ప్రభావం. తల్లి అందరికీ భద్రము కలిగిస్తుంది, ఆవిడే భద్రములన్నిటి రూపము. ఇలా భద్రమైన పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధన చేస్తే ఆ భద్రమూర్తి నుండి మనకు లభించేది భక్త సౌభాగ్యదాయిని. ఇది భవానీ ఉపాసన ఫలం. భక్తులు అంటే ఆశ్రయించిన వారికి సౌభాగ్యం ఇచ్చి తల్లి. భగవంతుని పొందటానికి ప్రధానమైన సాధన భక్తి. భక్తి చేతనే తల్లి పొందబడుతుంది. భక్తి ఆవిడికి ఇష్టమైనది. భక్తికి ఆ తల్లి లొంగిపోతుంది. ఆ తల్లిని ఎవరూ వశం చేసుకోలేరు, కానీ భక్తుని భక్తికి అమ్మ లొంగిపోతుంది. అందుకే తల్లి నామము భక్తివశ్య. భగవద్ ధర్మముల యందు మనస్సు అతివేగంగా ఆగకుండా ప్రవహిస్తే దాని పేరు భక్తి. అలాంటి భక్తి కలిగినప్పుడు వచ్చేదే భయాపహ, భయాలు పోగొడుతుంది. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక భయాల నుండి విముక్తి కలిగిస్తుంది తల్లి. అమ్మ దయ ఉంటే ద్వైత భ్రాంతి తొలగించి అద్వైత సిద్ధి అయిన మోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది. శాంభవి శంభుని శక్తి సాంబుడు, సుఖాన్ని శాంతిని శుభాన్ని ఇచ్చే తల్లి అని అర్థం. యోగి సమాధిలో పొందే పరబ్రహ్మానందమే శాంభుడు. శారదారాధ్య, శారదాదేవి చేత ఆరాధింపబడుతున్నది శారదారాధ్య. అంటే అన్ని పలుకుల చేత, అన్ని జ్ఞానముల చేత ఆరాధింపబడుతుంది శారదములు. అంటే అశిన్యాది వాగ్దేవతలందరినీ కలిపితే శారదా శక్తులు, వారి చేత పూజింపబడుతుంది కాబట్టి శారదారాధ్య. సర్వాణి, సర్వుని భార్య సర్వాణి, సర్వ జగత్తుని తనలో లీనం చేసుకునేవాడు సర్వుడు. సర్వుడు అంటే భూమి రూపంలో ఉండే శివుడు. సర్వుడి శక్తియే సర్వాణి. సర్వదాయిని, ఇంద్రియ సుఖము కాకుండా ఇంద్రియాతీతమైన జ్ఞానానందమును సర్వ అని అంటాడు. ఆ జ్ఞానానందమును ఇచ్చు తల్లి సర్వదాయిని. శాంకరి, శంకరుని భార్య శాంకరి. శం అంటే శాంతము, సుఖము, శుభము. దానికి మూలమైన వాడు శంభుడు, దాన్ని కలిగించేవాడు శంకరుడు. ఆ శంకరుని శక్తియే శాంకర్. శ్రీకర్, శ్రీ అంటే ఐశ్వర్యం, లక్ష్మి, అమ్మవారి అనుగ్రహ స్వరూపం, ఐశ్వర్యాలు ఇచ్చుతని శ్రీకర్. సాధ్వి, సాధ్వి అంటే మహాపతితుడ. మరొక అర్థము చక్కని మార్గము గలది. మార్గములు అంటే వేదము చెప్పిన సంప్రదాయ పద్ధతులు. సాధ్వి అంటే వేదమాత. శరత్చంద్ర విభాన్న, శరత్కాలపు చంద్రుని వంటి అందమైన ప్రకాశవంతమైన ముఖము కలది. శరత్ అనగానే ప్రసన్నతాభావము, పరిపూర్ణ భావము, ఆనందభావము, జ్ఞానభావము, ఇవన్నీ భాషిస్తున్నది కావున శరత్చంద్ర నిభాన. శతోదరి, శతము అంటే అత్యంత సూక్ష్మం. శతోదరి నామంలో వనదుర్గా మంత్ర సూచన ఉందని గురువు గారు తెలియజేశారు. శతోదరుని అంటే హిమవంతుని పుత్రిక, హిమవత్ పర్వత రాజపుత్రిక శతోదరి. శాంతిమతి, శాంతముతో కూడిన మనసము ఉన్నది అని అర్థము. అమ్మ మనస్సు ఎప్పుడూ శాంతమే. శాంతము అనేది జ్ఞానము యొక్క స్థితి. శాంతము అంటే ఏ వికారము లేనటువంటి స్థితి. ఇలా శాంభవి, సర్వాణి, సాత్వి, శరత్చంద్ర నిభాన, శతోదరి, శాంతిమతి, ఈ ఆరుగురు భవానీ దేవతకి అంగ దేవతలు. శాంభవి విద్య యొక్క ప్రధాన ప్రయోజనం శర్మదాయిని, శాంకరి, శ్రీకరి. ఓం శ్రీ గురుభ్యో నమః.
చాలా చక్కగా చెప్పారు ధర్మేంద్ర గారు. ఇక్కడ మనకి కావాల్సింది భగవంతుణ్ణి పొందడానికి ప్రధానమైన సాధనం భక్తి. మనం ఎన్ని పనులు చేసినా భక్తి లేకపోతే వ్యర్థం. భగవంతుణ్ణి నమ్మకం అంటే శ్రద్ధతో ప్రేమగా ఒక్కసారి పట్టుకున్నామా మనకు లొంగిపోతారు. వాడితో మాట్లాడతాడు, కబుర్లు చెప్తాడు. రామచంద్రమూర్తి ప్రపంచాన్ని ఆడిస్తాడట. అటువంటి రామచంద్రమూర్తిని త్యాగరాజు ఆడించాడట. ప్రపంచాన్ని తిప్పే కృష్ణ పరమాత్మని చప్పట్లు కొట్టి ఆడించారు గోపికలు. ఎందుకంటే భక్తికి లొంగిపోతాడు. భక్తికి ఏమి కావాలి అంటే భగవంతుడు అది చేస్తాడు. గురువుగారు బృందావనం వెళ్ళినప్పుడు ఒకనొక యోగి కనపడినారంట. ఆ యోగి అమ్మవారికి కాళీదేవికి నైవేద్యాలు అన్నీ పెట్టి నవ్వుతో అమ్మవారితో మాట్లాడుతూ ఉంటారట. మంత్రం లేదు, ఏమీ లేదు. అంతా అయిన తరువాత పెట్టిన నైవేద్యాలు ఒక్కటి ఉండవు. కూర్చొని కబుర్లు చెబుతూ అమ్మవారు మొత్తం ఆరగించేవారట. ఇప్పటికీ అలానే జరుగుతుంది అని గురువుగారు చెప్పారు. మనకు ఎందుకు అలా జరగటం లేదు అంటే భక్తి లేకపోవడమే లోపం. భక్తి అంటే భగవద్ ధర్మముల యందు మనస్సు అతి వేగముగా ఆగకుండా ప్రవహించినప్పుడు దాని పేరు భక్తి. తర్వాత శరత్ పూర్ణిమ సంవత్సర పూర్ణిమల కంటే రాజు వంటిది. మనం ఎప్పుడూ శరత్ ఋతువులో ఉంటేనే అమ్మవారి పూజ చేయాలి. శరత్ అన్నగా ప్రసన్నతా భావం. ప్రసాద భావం, పరిపూర్ణతాభావం, జ్ఞానభావం, ఆనంద భావం. ఇక్కడ అమ్మ ముఖమును వర్ణిస్తున్నారు అంటే మనస్సును వర్ణిస్తున్నారు అని అర్థం. అమ్మవారి మనస్సు ఎప్పుడు శరత్ చంద్రుని వలె ఉంటుంది. తర్వాత రాబోయే మాటల గురించి, తర్వాత రాబోయే నామముల యొక్క విశేషముల గురించి మనము పద్మ వెన్నెల కంటి గారి ద్వారా తెలుసుకుందామా మరి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురువే నమః. శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నేను మాట్లాడుతున్న నామాలు నిరాధార నుంచి నిరీశ్వర వరకు. ఇప్పటి వరకు చెప్పుకున్న నామాలు ఉపాసన నామాలు. నిరాధార నుంచి నిరీశ్వర వరకు ఉన్న నామాలు నిర్గుణ బ్రహ్మనామాలు లేక జ్ఞేయ బ్రహ్మనామాలు. ఇవి అమ్మవారి అసత్వరూపాన్ని వర్ణిస్తాయి. సగుణ బ్రహ్మనామములన్నీ ఉపాస బ్రహ్మనామం. ఉపాసకానాం కార్యార్థం బ్రాహ్మణో రూపకల్పన. ఉపాసన నిమిత్తం నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మగా ఋషులకు దర్శనమిచ్చారు. నిర్గుణ ప్రతిపాదన ప్రపంచంలో వేరే ఏ మతంలోనూ లేదు. ప్రపంచమంతా నిర్గుణ బ్రహ్మ ఉనికి చేతనే వాసిస్తుంది. వికారాలన్నీ ప్రపంచానివే, కానీ నిర్గుణ బ్రహ్మకు వికారాలేవీ లేవు. నిరాధార నుంచి నిరీశ్వర వరకు ఉన్న నామములు కీలక నామములు. ఇవి అమ్మవారి స్వరూపం. ఇప్పటి వరకు చెప్పిన నామముల అంతరార్థం ఈ నామంలో దాగింది. ఉపనిషత్తులు చెప్పిన బ్రహ్మము, భాగవతులు చెప్పే భగవంతుడు, వేదాంతులు చెప్పిన పరమాత్మ, తాను పూజించే కాళిక అంతా ఒక్కరే అని అన్నారు రామకృష్ణ పరమహంస. మరి ఇక్కడ నిరాధార అంటే నిరాధార సకల భువనాలకు ఆధారమైన అమ్మకు ఏ ఆధారం అవుతుంది? కనుక ఏమి నిరాధార? నిరంజన, నిర్లేప సగుణ రూపమైన అమ్మకి మనము బొట్టు, కాటిక, గంధము లాంటి అంజనాలు పూతలుగా అన్వయిస్తాం. కానీ నిర్గుణ రూపమైన అమ్మకి ఇవేవి అన్వయించవు. నిర్మల అంటే ఏ మాలిన్యము లేనిది. మాలిన్యములు ఇక్కడ మూడు రకం: ఆనవ మాలిన్యము, కాయక మాలిన్యము, కార్మిక మాలిన్యము. ఏ మాలిన్యములు అమ్మకు అంటారు కనుక ఆమె నిర్మల అని స్తుతించడంలో అత్యక్తి లేదు కదా. నిత్య ఆది అంతము లేని అమ్మవారు లేని కాలం లేదు కనుక అమ్మను నిత్య అంటారు. అవినాశ వా అరే అయమాత్మ. నిరాకార నిర్గుణ రూపమైన అమ్మవారికి ఏ రూపం ఆపాదించగలమో ముందు చెప్పినట్టు ఉపాసకానాం కార్యార్థం బ్రాహ్మణో రూపకల్పన. ఉపాసన నిమిత్తం మనం ఓ ఆకారాన్ని కల్పించుకుందాం. నిరాకుల నిర్గుణ బ్రహ్మకు ఏ కలతలు వికారములు ఉండవు. నిర్గుణ ఉపాధికి గుణములుంటాయి. ప్రపంచంలో కనిపించే ప్రతిదీ ఉపాధి. ప్రతి ఉపాధికి గుణములుంటాయి. అన్ని ఉపాధులు సృజించిన అమ్మవారు మాత్రం నిర్గుణమే కదా, నిష్కల. సకల నిష్కల అని రెండున్నాయి. సకల అంటే అమ్మవారి రూపధ్యానము అనగా ముఖము పాదములు అన్ని వేరువేరుగా చూడటం. నిష్కల అంటే తత్వజ్ఞానం, అమ్మను ఒక్క శక్తిగానే దర్శించటం. ఆ స్థితి ఊహాతీతం. ఆ స్థితిలో ఉండటమే శాంత. త్రిపురోపనిషత్తులో ఒక మాట ఉన్నది, నిష్కలం నిశ్చలం శాంతి. ఈ నామములు తీసుకొని లలితా శాస్త్రనామంలో కూర్చారు. నిష్కామ అందరి కోరికలు తీర్చేటారు. నిర్గుణ బ్రహ్మకు ఏ కోరికలు ఉండవు. నిరుపప్లవ ఉప్లవము అంటే నాశనం. నాశన లక్షణములు లేని తల్లి నిరుపప్లవ. ఆవిడే నిత్యముక్త, నిత్యము ముక్తురాలు. నిరాశ్రయ అన్నింటికీ ఆశ్రయమిస్తూ వాటి వికారాలే లేనిది. నిర్వికార ఏ వికారము లేనిది. కళ్ళు లేకుండా అన్ని చూస్తుంది, చెవులు లేకుండా అన్ని వింటుంది. ప్రపంచానికి ఆధారమైన అమ్మకి ఏ ఆధారము అవసరం లేదు. నిరవధ్య నీహ అవధ్య ఏ అవధ్యములు లేని. అవధ్యము అంటే లోపము. మార్పులు లేని తల్లి నిరవధ్య. నిష్కారణ ఆవిడికి కారణం లేదు. కారణాత్ కారణాధిపో నచాస్య కశ్చిత్ జనిత చానిధిప. ఈ తల్లి కారణానికి పుట్టించిన వాడు లేదు, ప్రభువు లేడు. నిష్కలంక
ఎందుకంటే మాతాజీ ఒక్క నిమిషం, మీ మీ వాయిస్ చాలా లో ఉంది. మీరు స్పీకర్ లో మాట్లాడుతున్నారా హెడ్ ఫోన్స్ లో మాట్లాడుతున్నారా?
నేను మామూలుగా మాట్లాడుతున్నాను, మామూలుగానే మాట్లాడుతున్నాను.
ఇప్పుడు కొంచెం బాగుంది.
మళ్ళీ మాట్లాడాలా?
పర్వాలేదు, కంటిన్యూ చేయండి, కానీ దగ్గర పెట్టుకుని మాట్లాడండి.
మీరు పాది నిష్కళంక, ఆవిడే నిత్య శుద్ధిరాలు, నిత్య బుద్ధిరాలు. బుద్ధిరాలు అంటే జ్ఞానస్వరూపం. ఎప్పుడు ఏ లోపము, ఏ మార్పు లేనిది, కారణము లేనిది, కళంకము లేనిది. నిరుపాధి నిరీశ్వర, ఉపాధి అక్కరలేనిది. అలాగే ఈశ్వరుడు అంటే నియంత్రించువాడు. అమ్మవారిని నియంత్రించు మరొక ఈశ్వరుడు లేడు. నిర్గుణ బ్రహ్మమే మనకు లీల, గుణ, చరిత్ర, రూప, సగుణమైన మన ముందుకు వచ్చింది. ఉపాసనతో భావన, విచారణలో జ్ఞానము అనుభవంలో ఉంటుందంటారు. సర్వం అమ్మవారి చరణారవిందార్పణ వస్తు.
నిర్గుణ బ్రహ్మం గురించి చాలా చక్కగా చెప్పారు మాతాజీ. మనకి అమ్మ అందరిలో ఆత్మరూపంలో ఉంది. కేవలం రూపభావనకి, నామభావనకి మాత్రమే రాముడా కృష్ణుడా అని కనపడుతుంది. కానీ అసలు మాత్రం నిరాధార, నిరంజన. దీనినే తాత్విక రూపం అంటారు. మరొక పేరు పరమార్థ రూపము. ఉపాసనా కార్యార్థం బ్రాహ్మణో రూపకల్పన అంటే ఏమిటో అర్థం కాకనే హిందూ మతం అంటే ఏమిటో మన హిందువులతో సహా ఎవరికి అర్థం కావటం లేదు. హిందూ మతం గొప్పతనం ఏమిటి అంటే నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదన. ఏ మతం, ఏ ఇతర మతాలలోనూ నిర్గుణం గురించి చెప్పలేదు. ప్రపంచము నడుపుతున్న పరమాత్మకు వికారములు లేవు అంటే నిర్వికారే. కానీ పరమాత్మ లేకపోతే ఇవి వికారములు లేవు. ఈ అర్గుణ, ఈ నిర్గుణ బ్రహ్మముని పట్టుకోవడము కష్టము. ఇది అతి కష్టమైన పరతత్వం. ఈ శరీరంతోనే సాధించగలం. ఇప్పుడు అంత కష్టం ఎందుకులే అంటే మళ్ళీ ఈ శరీరం వస్తుందో లేదో తెలియదు. అర్థం చేసుకోలేకపోతే ఇంకా నా జీవుడి బుద్ధికి అర్థం చేసుకునే సంస్కారం రాలేదే అని బాధపడదాం. ఈ రోజుల్లో ఒక మంచి విషయం అర్థం కాకపోతే చెప్పేవాడిని నిందిస్తున్నాము. అర్థం చేసుకోలేకపోయామని బాధపడటం లేదు అని కూడా గురుగారు తన భాష్యంలో మనకు సూచించారు. అలాగే ఒక యోగి ప్రపంచంలో ఎలా ఉంటాడు అంటే, ఒక యోగి ప్రపంచంలో తామరాకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. మనకు ఉన్న దోషాలు, వాటిని అమ్మ ఎలా తొలగిస్తుంది అనే నామాల గురించి గురుగారు చెప్పిన విశేషాలు మనము చంద్ర మల్లారెడ్డి గారి ద్వారా తెలుసుకుందామా? మరి
శ్రీ గురుభ్యో నమః. తర్వాతి నామాలు నీరాగ నుంచి నిష్పరిగ్రహ వరకు, ఇవి దోష నివారణ ఫలములు చెప్పే నామాలు. నిహి అనే ఉపసర్గ ఉన్నందువలన అవి నిశ్శబ్దానాలు, కానీ అవి నిశ్శబ్దము అని ఏమీ ఉండవు. ఈ దోషాలు ఏంటంటే రాగము, మదము, మోహము, చింత, అహంకారము, మమత, పాపము, క్రోధము, లోభము, సంశయము, భవం ఆర్ భయం, వికల్పం ఆర్ చెదిరిపోవట, బాధ లేక మార్పు, భేదము, నాశము, క్రియ, పరిగ్రహము లేక స్వీకరించడం. ఇప్పుడు నామాలకు వస్తే నీరాగ రాగమతని, దోషాలు పోగొట్టేది ఆవిడే, చివరకు మిగిలేది ఆవిడే. రాగం అనేది అన్ని దోషాలకు మూలం. ఇదే మనం అటాచ్మెంట్ అంటాం. దానికోసం అమ్మవారు నిరాకారం నుంచి సాకారమైంది. రాగం వదలాలంటే నీరాగ రాగమదిని ఉపాసన చేయాలి. నిర్మద మదనాశిని, మదము లేనిది, మద నాశనము చేయున్నది. నిశ్చింత నిరహంకార, చితాదహతి నిర్జీవం, చింతాదహతి సజీవం అన్నారు. చింత చాలా ప్రమాదకరం. కృష్ణుడు అన్నట్లు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మాస్టర్. ప్రపంచం పట్టుకోకుండా అమ్మని పట్టుకుంటే అన్ని పాపాలు దోషాలు పోతాయి. అలాగే నిరహంకారం ఉపాసిస్తే అహంకారం కూడా తొలగిపోతుంది. నిర్మోహ మోహనాశిని, నిర్మమ మమతాహంత్రి. ఇక్కడ అహం లేదు, మమ లేదు అమ్మవారికి. అలాగే అహాన్ని తొలగిస్తుంది, మమత్వాన్ని కూడా తొలగిస్తుంది. నిష్పాప పాపనాశిని. ఇక్కడ పాపం అంటే విధిని చేయకపోవడము, నిషేధాన్ని చేయడం. జనరల్ గా మనం అన్ని ఉల్టా చేస్తుంటాం. ఇక్కడ నిష్పాప పాపనాశిని నామాలను ఉపాసిస్తే మేరు పర్వతంలాగా ఉన్న పాపాలైనా చీకటి ఎలా వెలుగొస్తే వెళ్ళిపోతుందో ఆ క్షణంలో తీసేస్తుంది. ఆ క్షణంలో తీసేస్తుంది పాపాలని. తర్వాత నామాలు నిష్క్రోధ క్రోధ సమని. క్రోధము కామము ఏ పాటి ఉన్నా అమ్మకు దూరం అవుతాం. ఎప్పుడు పూజ చేయాలన్న ప్రశాంత చిత్తంతో క్రోధం లేకుండా పూజ చేయాలి. లేకుంటే క్రోధంతో చేసే పూజ అభిషేకం చేస్తే రక్తంతో చేసినట్టు అని చెప్పారు గురువుగారు. కాబట్టి ఈ అమ్మవారిని ఉపాసన చేసి క్రోధము తీసేయాలి. అలాగే నిర్లోభ లోభనాశిని. లోభం లేనిది, లోభము తీసేది అమ్మవారు. నిస్సంశయ సంశయగ్ని. అన్నిటికీ మూలం సంశయం లేక సందేహము. అజ్ఞానము అవిద్య కూడా సందేహమే. ఏకాగ్రంగా ఉపాసిస్తే నిస్సంశయ సంశయగ్ని అయిన అమ్మ ఈ ఉపాధి దోషాన్ని పోగొడుతుంది. నిర్భవ భవనాశిని. ఆవిడికి భవ అంటే పుట్టుక లేదు, సంసారము లేదు. అలాగే సంసారము పుట్టుకను కూడా తీసేస్తుంది. ఆమెనే భవతారిణి. నిర్వికల్ప. వికల్పం అంటే చెదరుట. మనసు వికల్పం అవుతే నిర్వికల్పను ప్రార్థిస్తే వికల్పం లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఆవిడకు కూడా వికల్పం లేదు కాబట్టి. నిరాబాధ. ఇక్కడ బాధ అంటే మార్పు అని చెప్తున్నాం ఇంకా. అలాగే మార్పులు లేనిది నిరాబాధ. నిర్భేద. భేదములు పలు రకాలు. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు. ఆత్మ నేను అని తెలుసుకున్న వారికి ఈ భేదాలు లేవు. ఎందుకంటే చైతన్య వస్తువుకి ఈ భేదాలు లేవు. ఎదురుదృష్టి పోనంత వరకు మోక్షం రాదు. ఇది రావాలంటే అద్వైత వాసన ఉండాలి, అద్వైత వాసన ఉండాలి. దానికి నిర్భేదాన్ని ఉపాసించాలి. నిర్నాశ. నాశము లేని తల్లి, నాశము తీసే తల్లి నిర్నాశ. మృత్యు మదని. మృత్యువుని తొలగించినది. ఏది మృత్యువో అది నువ్వు అనుకుని నువ్వు అని తెలుసుకున్నంత వరకు అది మృత్యువే. అలాగే ఏది మృతమో అది నువ్వు అనుకున్నంత వరకు అది మృత్యువే. అజ్ఞానము ఏమరపాటు అజాగ్రత్త మృత్యు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ తగ్గాలంటే ఈ మూడింటికి దూరంగా ఉండి బయటికి పోకుండా ఈ మృత్యు మదనిని ఉపాసిస్తే అదే అమృతత్వ స్థితి. మృత్యోర్ముక్ష్య మామృత. అదే మృత్యు మదని. నిష్క్రియ. అమ్మకు ఏ క్రియ లేదు. శంకరుడు చెప్పినట్టు సూర్యుడితో మన పనులు చేసుకుంటాం కానీ సూర్యుడికి ఏమీ అంటదు. అలాగే అమ్మవారి చైతన్యము ఉనికి లాగా ఉండి ఉపాధి చైతన్యం లాగే పనిచేస్తుంది. ఈ ఉపాధిలో పనులు ఆవిడకు అంటట్లేదు. అందుకే ఆమె నిష్క్రియ. నిష్పరిగ్రహ. ఆవిడ ఏమీ స్వీకరించదు. స్వీకరించడం అనేది మనసుకు సంబంధించిన క్రియ. ప్రపంచంలో దేనిని లోపలికి లాక్కోకూడదు. లోక విషయాలు లోపలికి రాకుండా చేసేది నిష్పరిగ్రహ. ఇప్పుడు నేను చెప్పిన నామాల్లో ముఖ్య ప్రాణ మంత్రము కొన్ని మంత్రాలు నిక్షిప్తం చేశారు. అవి ముఖ్య ప్రాణ మంత్రము, దక్షిణామూర్తి మంత్రము, షోడశాక్షరి మంత్రము, ఏకాదశ రుద్ర మంత్రం. శ్రీ గురుభ్యో నమః.
చాలా చక్కగా చెప్పారు చంద్రమల్లాడి గారు. మనకున్న దోషములు అమ్మ వాటిని ఎలా తీసివేస్తుంది, ప్రస్తుతం ఉన్న మన పరిస్థితుల్లో మనం చేయగలిసిన మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే సూచన, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. తర్వాత రాబోవు నామముల గురించి మనకు దుర్గా మహావాడి గారు మన దుర్గామాత యొక్క ఉపాసన వాటి ఫలము గురించి వివరిస్తారు. దుర్గామాత గారు.
శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడి నుంచి మనం దుర్గా విద్య గురించి తెలుసుకున్నాము. నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరణ సమానాధిక వర్జిత. ఇదంతా దుర్గా విద్య అండి. నిస్తుల అంటే అమ్మవారికి పోల్చదగిన వస్తువు ఏదీ లేదు అని. ఆ తల్లే నీలచికుర అంటే నల్లని జుట్టుకల తల్లి. యవ్వనంతో ఎప్పుడు 16 ఏళ్ల వయసులో ఉన్న తల్లి. మనం అమ్మను ఎప్పుడూ ఇలా ధ్యానం చేయాలి. నిరపాయ విద్య ధన ఆరోగ్య మరియు ప్రాణ అపాయాలు అనేవి లేని తల్లి. అలాగే అమ్మను ఆశ్రయించిన వారికి ఇవన్నీ అమ్మే ఇచ్చింది అని ఆశ్రయించిన వారికి వీటి వల్ల అపాయాలు లేకుండా చేస్తుంది. నేను అనుభవిస్తున్న ప్రతిదీ అమ్మదే, ఆవిడ ఇచ్చినదే అని తెలుసుకోవడమే ఆశ్రయం అంటే. నిరత్యయ అమ్మను ఎవరు అతిక్రమించలేరు, దాటలేరు. దండించలేరు. అటువంటి తల్లి తేలిగ్గా దొరుకుతుందా అంటే ఆవిడ దుర్లభ, దుర్గమమైనది, దుర్లభమైనది. దుర్గమమైనది, దుర్లభమైన తత్వమే పరతత్వం. ఈ పరతత్వాన్ని ధ్యానం జపం చేసుకోవాలి అనుకుంటే ఆ నామమే దుర్గ. దుర్లభం దుర్గమం అయిన పరతత్వమే దుర్గ. వ్యవహారార్థంలో దుర్గతలను తొలగించే తల్లి అని అర్థం. దుహు అనే శబ్దంతో వచ్చేవి దుర్గతలు, అంటే దుఃఖం, దుష్టత్వం, దుర్మార్గం, దురాచారం, దురితం, దుస్సాధ్యం, అలాంటి వాటిని తొలగించే తల్లి. అంతుపట్టని పరిస్థితుల్లోనూ, దిక్కు తోచని స్థితిలోనూ ఒక్కసారి దుర్గా అని స్మరిస్తే చాలు, ఆ తల్లి మనకు అన్ని స్ఫురిపం చేస్తుంది. అది బతుకని యుద్ధంలో ఉన్నా, మహారణ్యంలో ఉన్నా, ఎక్కడున్నా ఒక్కసారి దుర్గాను స్మరిస్తే చాలు, మనలో ఉన్న అలాగే బయట ఉన్న దుష్టత్వాన్ని, దురాచారాన్ని, దుఃఖాన్ని తొలగించగల తల్లి. దైత్యే మహావిఘ్నే భవబందే కుకర్మిణి, శోకే దుఃఖే నరకే యమదండే చ జన్మని, మహాభయే రోగే, ఇవన్నీ కూడా దుర్గతులే. ఇలాంటి దుర్గతను తొలగించుకోవాలి అంటే బుద్ధితో ఆ తల్లిని పట్టుకొని, నోటితో ఆ తల్లిని జపించి, చేతులతో ఆ తల్లిని పూజించాలి. ఆశ్రయించవలసిన ఆశ్రయమైన శక్తి దుర్గమ్మ. ఈ దుర్గా అనే నామానికి మొదటి రెండు నామాలు అయిన దుర్లభ దుర్గమ అనే నామాలు నిర్వచనం అయితే, వెనుక రెండు నామాలు అయిన దుఃఖహంత్రి సుఖప్రద అనేవి ఫలశ్రుతి. దుర్గా మంత్రంలో ఉన్న దుమ్ బీజం క్రమంగా ఈ నామాల్లో ఉంది కనుక దీన్ని ఆవృతం చేసుకుంటే దుర్గా మంత్రం జపించినట్లే. ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్న యోగులకు అతి ప్రయాసతో తెలుపబడే తత్వమే దుర్గాతత్వం. వేదాంతం నందు ఈ తల్లి బ్రహ్మజ్ఞానం, వేదం నందు యజ్ఞ ఫలదాయిని, జాతవేతుడైన అగ్ని రుద్రస్వరూపం. ఆయన శక్తిగా ఈ దుర్గమ్మ మనకు యజ్ఞ ఫలాన్ని అనుగ్రహిస్తున్నది. దుర్గం అనగా కోట. కోటలో ఉంటే ఎంత భద్రంగా ఉంటామో, అమ్మను ఆశ్రయించిన వారు అంతే క్షేమంగా ఉంటారు. ఉపాసకుడికి ఉపాసనా సమయంలో దుహు అనే శబ్దంతో ఏవి అడ్డంగా వస్తున్నాయో అవి తొలగించే తల్లి దుర్గ. అలాగే దుర్గముడు అనే రాక్షసుని చంపిన తల్లి దుర్గ. భవభీతులైన మనం అందరం అమ్మను శరణివేడితే ఈ సంసార సాగరం నుంచి సంపూర్ణంగా దాటించి ఒక ఉత్తమ స్థానం నుండి మరొక ఉత్తమ స్థానానికి, మరల వెనక్కు రావాల్సిన అవసరం లేని మోక్షస్థానాన్ని కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. అటువంటి దుర్గా ఆరాధన వల్ల మనకు లభించేది దుఃఖహంత్రి సుఖప్రద, అంటే దుఃఖనాశనము సుఖము. ఖం అనే శబ్దానికి ఇంద్రియం, ఆకాశం మరియు అనుభవం అని అర్థం. భరించలేని అనుభవాన్ని దుఃఖం అని, హాయి అయిన దాన్ని సుఖం అని అంటారు. వివేకవంతులు ఏ దుఃఖం తొలగితే మరి దుఃఖం రాదో దాన్ని ఆత్యంతిక దుఃఖం అన్నారు. అలాంటి ఆత్యంతిక దుఃఖం తొలగించే తల్లి దుఃఖహంత్రి. ఈ ఆత్యంతిక దుఃఖం తొలగబడిన స్థితే మోక్షం. ఉపాధి తాదాత్మ్యత తొలగడమే మోక్షం, అదే అసలైన దుఃఖనాశనము. మోక్షానికి అపవర్గము అని పేరు. ధర్మ అర్ధకామ వర్గాలను తొలగించే తల్లి, అలానే పవర్గాన్ని తొలగించే తల్లి, అనగా పుణ్యం, పాపం, ఫలం, బంధం, భయము మరియు మరణము తొలగించే తల్లి. ఈ స్థితి లభించడమే మోక్షం. ఈ దుఃఖహంత్రి అయిన తల్లే సుఖప్రద, మోక్షప్రదమైన భూమ అనే బ్రహ్మానందమును ఇచ్చే తల్లి. సుఖం అనేది కూడా రెండు రకాలుగా ఉంటుంది. లోకంలో ఉన్న ధనధాన్య ఆరోగ్యాది సుఖాలు విషయ సుఖాలు, మోక్షం పరమసుఖం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానస్వరూపమైన మోక్షాన్ని ఇచ్చే తల్లి ఈ దుర్గ. విషయాల వల్ల సుఖాలు భ్రాంతి సుఖాలు. ఏ రసం పొందితే బ్రహ్మానందం దొరుకుతుందో అదే అసలైన సుఖం, అది ఇచ్చే తల్లి సుఖప్రద. అటువంటి తల్లి మనకు అతి దగ్గరగా ఆత్మవస్తువు అయి ఉన్నది. అటువంటి తల్లి అందరికీ దొరుకుతుందా అంటే ఆ తల్లి దుష్టులకు దూరంగా ఉంటుంది. వేదాంత నిర్వచనం ప్రకారం బహిర్ముఖత్వమే దుష్టత్వం. అంటే అన్నిటా అంతా నిండి ఉన్న తల్లి ఆ పరతత్వం దూరంగా ఉంది అంటే ఆత్మవస్తువుగా ఉంది అని అర్థం. ఎవరైతే అంతర్ముఖులు అవుతారో వారికి అత్యంత సమీపం, బహిర్ముఖులకు అత్యంత దూరం. మనలో ఎన్ని దుష్టత్వాలు ఉన్నాయో మనకు తెలియదు. మనం తొలగించుకోగలిగినని తొలగించుకుని మిగిలిన దుష్టత్వాలను తొలగించమని అమ్మను శరణవేడాలి. స్వభావ ప్రభావ దుష్టత్వాలు కలికాలంలో ఎక్కువ, అలాంటి దుష్టత్వాలు తొలగించమని అమ్మను ప్రార్థించాలి. అలాగే దురాచారాలు అన్నీ తొలగిస్తుంది దురాచార శమని. సదాచారాన్ని మనం పాటించగలిగినంత మాత్రమే పాటించగలం, కానీ పాటించవలసినంత మాత్రం కాదు. మనం అహంకారాన్ని విడిచిపెట్టి నాలో ఉన్న బయట ఉన్న దురాచారాన్ని తొలగించమని అమ్మను ప్రార్థించాలి. నా బుద్ధిలోనూ, ఆచరణలోనూ, పరిసరాల్లోనూ ఉన్న దురాచారం తొలగించి తల్లి అని ఆశ్రయించాలి. దురాచారం అంటే శాస్త్ర విరుద్ధ ఆచారమే దురాచారం. ఈ కలియుగంలో దుర్గను పట్టుకుంటే ఈ దురాచారాన్ని నిర్మూలిస్తుంది. ఈ దుష్టత్వాలు తొలగించే తల్లికి ఏ దోషాలు లేవు. అటువంటి తల్లి దోషవర్జిత. ఉపాధిగతమైన ఏ దోషాలు లేని తల్లి. దోషవర్జితమే పరమాత్మ తత్వం. సమస్త దేశకాల పరిస్థితులు తెలుసు ఉన్న ఈ పరమాత్మ తత్వం అయిన దుర్గ సర్వజ్ఞ. వస్తుభేదాలు లేకుండా సర్వము వ్యాపించిన తల్లి సర్వజ్ఞ.
అమ్మకి ఉన్న ప్రధాన లక్షణం ఇది. సర్వజ్ఞత, స్వతంత్రత, అనాది బోధ, నిత్యత, సంపూర్ణత మరియు అనంతత, ఈ ఆరు లక్షణాలు కల తల్లి. ఆమెయే భగవతి. ఈ సంపద ఉన్న తల్లి సాంద్ర కరుణ, పుష్కలంగా పరిపూర్ణంగా కరుణతో ఉన్న తల్లి. అమ్మకి మరో పేరే కరుణ. అమ్మ కరుణ అంతటా అన్నింటా మనలోనూ నిండి ఉంది. నామరూపాలు లేని తల్లి మన కోసం నామం రూపం తీసుకోవడమే అమ్మ యొక్క కరుణ. మనకు ఏమి అడగాలో, ఏమి కావాలో, మన ముందు వెనుక ఏమి పొంచి ఉన్నాయో మనకు తెలియదు. సర్వజ్ఞ అయిన తల్లిని ఆశ్రయిస్తే ఆమె తన సాంద్రకరుణను మన ఎడలు చూపించి మనల్ని రక్షిస్తుంది. మనకు ఏమి జరిగినా అది అమ్మ కరుణే అని గ్రహిస్తే అమ్మ నన్ను నమ్ముకున్నారు అని అన్నీ అమ్మే చూసుకుంటుంది. అటువంటి తల్లికి సాటి అయినది, అధికమైనది ఏదీ లేదు. అందుకే ఆ తల్లి సమానాధిక వర్జిత. అమ్మతో పోల్చదగిన వస్తువు ఏదీ లేదు. ఈ దుర్గా విద్య నిస్తులాతో మొదలై అమ్మతో పోల్చదగింది ఏదీ లేదు అని, సమానాధిక వర్జితతో సమానం అధికమైంది ఏదీ లేదు అని చెప్తుంది. ఇది నవార్ణ విద్య, దుర్గా విద్య. ఈ నిస్తుల, నీలచిక్కుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత నామాలు నవావర్ణ మంత్ర సంకేతాలు. ఈ తొమ్మిది నామాలు దుర్గా స్వరూపాన్ని ఆవిష్కరిస్తే దుఃఖహంత్రి, సుఖప్రద, దురాచార శమనిగా ఫలాన్ని ప్రసాదిస్తున్నాయి. సర్వం శ్రీమాతా చరణారవింద అర్పణమస్తు.
దుర్గామాత తత్వం గురించి చాలా చక్కగా వివరించారు, మీకు కృతజ్ఞతలు. ఈ మెదడుకి కేవలం ఒక నరాల ముద్దకి గుర్తు చేసింది ఎవరు, గుర్తు తీసింది ఎవరు? మనకు ఇది తెలిస్తే నాకు ఇన్ని విద్యలు వచ్చు అన్న అహంకారం కూడా పోతుంది. నదిని ఆశ్రయించిన కుండకి ఎప్పుడూ నిండుతనమే, అలాగే అమ్మవారిని ఆశ్రయించిన వారికి ఎప్పుడూ నిండుతనమే. కొన్ని అమ్మ తీసేస్తే భక్తుడు ఏమనుకుంటాడు అంటే నాకు ఇంకా అవసరం లేదు అని. తీసేసింది మరి ఇప్పుడో ఇంతవరకు కావాలి కాబట్టి ఉంచింది. త్యాగరాజస్వామి వారు భార్య పోయిన తర్వాత ఇక నేను సన్యాసానికి తగును అన్నారు. అలాగని భార్య పోవడం ఆనందమా? ఒక పాపాత్ముడు ఇలానే మాట్లాడతాడు, ఒక మహాత్ముడు ఇలానే మాట్లాడతాడు. పాపాత్ములు అందరూ మహాత్ములు అనుకుంటూ పొరపాటు పడుతూ ఉంటాం. కానీ ఏది ఎంతవరకు అంతవరకే. అప్పుడు అర్థమవుతుంది మహాత్ములు అయిన రామకృష్ణ పరమహంస వారు, రమణుల వారు అలా ఎందుకు పోయారు. దుర్గా 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 అంటే పరతత్వ స్వరూపం అంతేకాని త్రిశూలం పట్టుకుని రాక్షసులను కొట్టే స్త్రీ స్వరూపం అని కాదు. అమ్మ అంత తేలికగా దొరకదు. ఉపనిషత్తు చెబుతుంది తపస్సుతో, జ్ఞానముతో, నిగ్రహింపబడిన మనస్సుతో మాత్రమే దొరుకుతుంది. అభ్యాస వైరాగ్యముల చేతనే దొరుకుతుంది. కబుర్లు చెబితే అమ్మ దొరకదు. దుర్గా నామాన్ని మనం ఆవృతం చేసుకున్నట్లు అయితే దుర్గా మంత్రము అంటే సప్తశక్తిలోని దుర్గా నామాలని మనం ఇక్కడ ఉన్న దుర్గా నామాలని మనం ఆవృతం చేసుకున్నట్లు అయితే దుర్గా మంత్ర జపం చేసినట్లే. వేదాంతమునందు ఈ తల్లి బ్రహ్మ జ్ఞానం, వేదమునందు ఈ తల్లి యజ్ఞ ఫల ప్రదాయిని. అటువంటి అమ్మను శరణు వేడుతూ ఉన్నాను. ఇంతవరకు మనము దుర్గాతత్వము చూశాము. ఇప్పుడు రాబోతున్న నామములు సర్వశక్తిమయి నుండి ముడప్రియ వరకు వనదుర్గామాల మంత్రం అంటారు. ఈ వనదుర్గామాల మంత్ర విశేషములలో సకార నామముల గురించి మనము మాధవి గారి ద్వారా తెలుసుకుందామా? మరి మాధవి గారు,
శ్రీ గురు శివాయ గురవే నమః. సర్వశక్తిమయీ అంటే ఇక్కడ ఈ తరువాతి నామాలన్నీ సర్వ 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 అనే నామంతో మొదలవుతున్నాయి. ఈ సర్వ అనేది పరబ్రహ్మ తత్వానికి సూచన అని గురువు గారు చెప్పారు. ఇక సర్వశక్తిమయీ అంటే సర్వ దేవతాశక్తి, సర్వ మంత్రశక్తి, సర్వ పదార్థ శక్తి అంటే బ్రహ్మలో, విష్ణులో, ఇలా అన్ని దేవతల్లో ఉండే శక్తి అమ్మవారు. అన్ని మంత్రాల్లో ఉండే శక్తి అమ్మవారు. నీటికి దాహశక్తి, అగ్నికి వేడిమి శక్తి, ఇటువంటి శక్తులన్నీ కూడా అమ్మవారే. ఇక సర్వ అనే దానికి సర్వదేవతా శక్తి అంటే శ్రీచక్రాది దేవత అయిన అమ్మవారు. ఇక అమ్మవారే అంటే అటు పైన వ్యాపించిన బిందులోని బిందు ఆవరణలోని శక్తులు కూడా అన్ని అమ్మవారే అని ఈ నామం సూచిస్తోంది సర్వశక్తిమయీ. సర్వాతి నామం సర్వమంగళ. సృష్టిలో మనం దేని నుండి మంగళం పొందుతున్నామో అది అమ్మవారి రూపం అని నమస్కారం చేసుకోవాలి. ఎక్కడ గొప్పతనం కనిపిస్తే దానికి నమస్కరించమని శ్రీకృష్ణుడు గీతలో కూడా చెప్పాడు. సూర్యుడు ఉదయించినప్పుడు ఉషక్కాల కాంతికి సుమంగళి అని పేరు. ఆ పసుపు ఎరుపు కలిసిన కాంతికే సుమంగళి, అమ్మవారి స్వరూపంగా చూడాలి. అమ్మని ఎవరు ఆరాధిస్తారో వారికి అమంగళాలు ఉండవు. మంగళ వస్తువులను గౌరవించమని శాస్త్రం చెబుతోంది. అవి ఏవంటే వేదవేత్త, గోవు, అగ్ని, సువర్ణము, నెయ్యి, సూర్యుడు, పుణ్యస్త్రీ, రాజు, తులసి, బిల్వము, పుష్పము, అద్దము, శివలింగము, సాలగ్రామము. ఈ విధంగా మనం సర్వమంగళాస్వరూపుడిని ఆరాధించుకోవాలి. సద్గతి ప్రద తరువాతి నామం. సద్గతులు ఎన్ని రకాలు? రెండు రకాలు. అవి ఒకటి సాపేక్ష సద్గతి, రెండవది నిరపేక్ష సద్గతి. దీనికే మోక్షము అని కూడా పేరు. సాపేక్ష సద్గతి అంటే ఉత్తమ లోకాలు. మనం ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నాం కదా, అమ్మని ప్రార్థిస్తే ఇకపై నుంచి ఉన్నస్థితి కంటే ఉచ్చస్థితిని అమ్మవారు అనుగ్రహిస్తారు. అంటే ఇక నుంచి పుణ్యాత్ములైతే వారి పుణ్యాలను బట్టి స్వర్గాది లోకాలు అనుగ్రహిస్తుంది, లేకపోతే అమ్మవారు అమ్మవారిని నిష్కామంగా ఆరాధిస్తే మోక్షము కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇక మన గతుల్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే మన పనులే నిర్ణయిస్తాయి. ఎందుకంటే మనిషి జన్మ రావటానికి ముందుగా మనం ఈ జన్మలు దాటుకుంటూ రావాలి. అవేంటంటే శిల, లత, పొదలు, ఔషధులు, వనస్పతులు, క్రిమికీటకాలు, జలచరాలు, మృగాలు, పశువులు, పక్షులు, మానవులు. మనం మానవ జన్మ పొంది కూడా అమ్మవారిని ఆరాధించకపోతే, ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఇదంతా దాటుకుని రావాల్సి ఉంటుంది. ఇక ఎవరెవరు ఏ ఏ గతుల ద్వారా వెళ్తారో చూద్దాం. పుణ్యాత్ములు ధూమ మార్గం ద్వారా పుణ్యలోకాలకు వెళ్తారు. ఈ ధూమ మార్గం ఎలా లభిస్తుంది అంటే ఇష్టాపూర్తాది కర్మలు సకామంగా చేసేవారు ఈ మార్గం ద్వారా వెళ్తారు. ఇష్టాపూర్తాది కర్మలు అంటే 10 మందికి పనికి వచ్చే మంచి పనులు, అంటే అన్నదానం చేయటం, ఫలానవి, చెట్లు నాటించడం మొదలైనవి. ఇక ఉపాసకులు, భక్తులు జ్యోతిర్మయ మార్గము ద్వారా దేవతాలోకము చేరుతారు. వారు ఉపాసించిన దేవతాలోకం చేరుతారు. అక్కడి నుంచి వారికి క్రమముక్తి లభిస్తుంది. ఇక మరొక మార్గము పరామార్గము. వారు బ్రతికి ఉన్నప్పుడే జీవన్ముక్తులై పరమేశ్వరుని చేరుకుంటారు. తర్వాతి నామం. ఈ విధంగా సద్గతుల గురించి అమ్మవారు చెప్పారు. అమ్మవారి గురించి సద్గతులు, అమ్మవారు ప్రసాదించే సద్గతుల గురించి గురువుగారు చెప్పారు. సర్వేశ్వరి. సర్వేశ్వరి అనే నామంలోనే ఈశ్వర తత్వం కనిపిస్తుంది. నియామకురాలు. అమ్మవారికి మరొక నియామకురాలు లేరు. ఆవిడే సర్వ నియామకురాలు, సర్వేశ్వరి. తర్వాతి నామం సర్వమయి. మయం అని ఎప్పుడనాలి? సర్వమయీలో మయం అని వినిపిస్తుంది కదా. ఉపాధి కనిపిస్తూ ఉండగా పరతత్వాన్ని చెప్పాల్సి వస్తే మయం అని చెప్పాలి. ఉదాహరణకి బంగారు ఉంగరం. ఒక ఉంగరం చూస్తే అందులో మనకి ఆ డిజైన్ అవన్నీ కనిపిస్తాయి, కానీ అందులో ఉన్నదంతా బంగారమే. ఆ విధంగా ఈ ప్రపంచం అంతా అమ్మ మయమే. అటువంటి సర్వమయీ అయిన అమ్మవారిని ఉపాసనలో తెచ్చుకోవడానికి మనకేం కావాలి? మంత్రము, ఉపాసన కావాలి. ఆ తల్లే సర్వమంత్ర స్వరూపిణిగా మనకి చెప్తున్నారు. సర్వమంత్రస్వరూపిణి అంటే శ్రీవిద్య. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది శ్రీవిద్యకి సర్వమంత్రము అని పేరు. రెండవది ఏ మంత్రం తీసుకున్నా అది ఆ తల్లే. ఎందుకంటే మంత్రములో శబ్దము, అక్షరము ఉంటుంది. ఈ రెండు అమ్మవారే కదా. అందువల్ల దేవత ఈ మంత్రంలో కూడా మంత్ర చైతన్యం అమ్మవారే. అటు తర్వాతి నామాలు సర్వ యంత్రాత్మిక, సర్వతంత్ర రూప. ఈ మంత్రం, ఈ నామాల కూర్పు కూడా మంత్రము, యంత్రము, తర్వాత తంత్ర రూప. సర్వ మంత్రస్వరూపిణి, సర్వ యంత్రాత్మిక, సర్వతంత్ర రూప, ఈ విధంగా కూర్చారు. అంటే మొదటిగా ఉపాసనలో ముందుగా మంత్రము, ఆ తర్వాత యంత్రము, తర్వాత తంత్రము ఉంటాయి. సో ఆ విధంగా సర్వ యంత్రాత్మిక అంటే శ్రీచక్రము, సర్వతంత్ర రూప అంటే శ్రీవిద్య. తంత్రము అంటే ఏంటి? రెండు రకాలు. తంత్రము అంటే రెండు రకాలు. ఒకటి వేద విరుద్ధమైన తంత్రము, రెండవది వేద సమ్మతమైన తంత్రము. తంత్రము అంటే దేని ద్వారా జ్ఞానము చెప్పబడుతుందో దానిని తంత్రం అంటారు. ఇక యంత్రం జోలికి వద్దాం. యంత్రం అంటే ఏంటి? ఎక్కడ శక్తి నిక్షిప్తమై ఉంటుందో దానిని యంత్రం అంటారు. ఉపాసన బ్రహ్మ విద్యా భావంతో చేస్తే దక్షిణాచారం, అది లేకుండా చేస్తే వామాచారం. తదుపరి నామం మనోన్మణి. మనోన్మణి అంటే పరమేశ్వరుని 10 శక్తులలో చిట్ట చివరిది. పరమేశ్వరుడికి 10 శక్తులు గురువుగారు చెప్పారు. వామ, జ్యేష్ఠ, శ్రేష్ఠ, రౌద్రి, కాల, కాలవికరిణి, బలవికరిణి, బల, బలప్రమధన, సర్వభూత దమనాయ, మనోన్మనః. ఇందులో మొదటి నామం వామ. వామదేవాయ అని ఈ 10 శక్తులు రుద్రంలో చెప్పబడుతున్నాయి ఈశ్వరుడికి. వామదేవాయ అంటే సృష్టిని వెలిగ్రక్కడం. వామ అంటే ఇది సృష్టిని తెలియజేస్తుంది. తర్వాత జ్యేష్ఠ నుంచి బలప్రమధనం వరకు స్థితిని తెలియజేస్తుంది. తర్వాత సర్వభూత దమనాయ అంటే సృష్టిని మొత్తం తనలోకి లాక్కోవడం, లయాన్ని తెలియజేస్తుంది. ఈ సృష్టి స్థితి లయల తర్వాత కూడా ఉన్న స్థితి మనోన్మనః అనే స్థితిని చెబుతుంది. మనోన్మనః అంటే పుల్లింగము, మనోన్మణి అంటే స్త్రీలింగము. సృష్టిలో ఎప్పుడు త్రిపుటి ఉంటుంది. త్రిపుటి ఏకమవ్వడమే త్రిపురాసుర సంహారము, త్రివిక్రమతత్వము. ఏ స్థితికి చేరక ధ్యాన ధాతృధ్యేయము ఒక్కటైపోతాయో ఆ స్థితికి మనోన్మణి అని పేరు. దీనినే శ్రీవిద్యలో బిందు స్థానము. భ్రూమధ్యం నుంచి లెక్క కడితే సరిగ్గా 8వ స్థానము. సహస్రారము పక్కనే ఉండే స్థానము. అక్కడికి వెళితే అమ్మవారిని అందుకున్నట్టే, సహస్రారము చేరినట్టే. సర్వము శ్రీ లలితా పరాభట్టారిక చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
సకార నామముల యొక్క విశేషత చాలా చక్కగా వివరించారు మహాబలి గారు. ఇందులో అలాగే మరొక విషయం ఏమిటంటే, మనకు ఎప్పుడైనా బాధ వేదన కలిగినప్పుడు సూర్యుడికి చూసి దండం పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షమైన అమ్మవారు. ఆయనకి చెప్తే మన వేదనలు తీరుతాయని గురువు గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అటువంటి అమ్మకి నమస్కరిస్తూ వనదుర్గా మాలలు మిగిలిన నామాల విశేషముల గురించి గురువు గారు చెప్పిన మాటలు మనము శ్రీహరి గారి ద్వారా తెలుసుకుందామా? మరి శ్రీహరి గారు.
శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక వనదుర్గా మంత్ర విశేషముల చివరి అంశంలోకి ప్రవేశిద్దాం. ఏమిటా నామాలు? మనోన్మణి, మహేశ్వరి, మహాశ్రీహరి
గారు క్షమించండి, కొంచెం వాయిస్ తక్కువ వస్తుందండి.
ఇప్పుడు ఎలా ఉందండి?
ఇప్పుడు బాగుందండి.
ఓకే, సో ఆ నామాలు ఏంటో చూద్దామండి. మనోన్మణి, మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, నృడప్రియ. ఈ నామాలు అయ్యవారివా లేక అమ్మవారివా అనే సందేహం కలుగుతుంది. ఇందాక మాధవి గారు చెప్పింది మనోన్మణి గురించి ఒక్కసారి పునశ్చరణ చేద్దాం. మనోన్మన అంటే అయ్యవారు, మనోన్మణి అంటే అమ్మవారు. మహేశ్వర పుల్లింగ వాచకం, మహేశ్వరి స్త్రీలింగ వాచకం. మహాదేవ శివస్వరూపం, మహాదేవి శక్తి స్వరూపం. అలాగే మృడ మృడప్రియ నామాలు సమాచారాన్ని తెలియజేస్తాయి. శివునికి శక్తికి ఉన్న అభిన్న తత్వం సమదృష్టియే సమయాచారం. మనోన్మన అనే నామం సృష్టి స్థితి లయలకు అతీతమైన పరావిద్యను తెలియజేస్తుంది. త్రిపుటి నశించుటే త్రిపురాసుర సంహారం. త్రిపుటి ఏకం అయినప్పుడు కలిగే ఆనందమే త్రిపుర సుందరి. ఆ స్థితికే మనోన్మణి అని పేరు. ఇంతకీ త్రిపుటి అంటే ఏమిటి? ధ్యాన ఛాతృ ధ్యేయ, జ్ఞాన జ్ఞాత జ్ఞేయ, అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునేది, తెలుసుకునుట అనేవి త్రిపుటి. త్రిపుటి యందు వ్యాపించినది ఒక్కటే అని తెలియజేసేది త్రివిక్రమావతారం. సంకల్ప వికల్పాలు లేని అనగా ఏ విధమైన విషయ వాసనలు అంటని మనస్సు, మూసి మూవిన రెప్పలతో గాలి పీల్చి పీల్చిన శ్వాస ప్రక్రియలో ఉన్న యోగస్థితిని మనోన్మణి అంటారు. శ్రీచక్ర పరంగా ఉన్మణి స్థితిని భూమధ్యం నుంచి 8వ స్థానంగా తెలిపారు. ఆ పై స్థానం బిందువు. ఇక తర్వాత నామం మహేశ్వరి. మహేశ్వర తత్వం తెలిపే నామం మహేశ్వరి. మాయ ఎవరి ఆధీనంలో ఉందో అతడు మహేశ్వరుడు. మహేశ్వరుడికి మహేశ్వరికి భేదం లేదు. ప్రకృతి రూపంలో మాయ ప్రకృతిని నియంత్రించేటప్పుడు ఆ తల్లి మహేశ్వరి. ఇక తర్వాత నామం మహాదేవి. మహాదేవుని శక్తి మహాదేవి. మహాశబ్దం సర్వశబ్దం బ్రహ్మవాచకంగా వాడతారు. అలాగే అష్టమూర్తుల్లో చంద్రుని చెప్పే నామం మహాదేవ. సహస్రాంతర్గతమైన చంద్రస్వరూపం అయ్యవారైతే రోహిణి స్వరూపం అమ్మవారు. దేవతలకే దేవి మహాదేవి. గండకీ నదీ తీర్థంలో ఉన్న చక్రతీర్థ దేవత మహాదేవి. ఇక తర్వాత నామం మహాలక్ష్మి. లక్షించేది, లక్షింపబడేది. అమ్మ చూపులతో ప్రపంచం అంతా నడుస్తుంది. తన కరుణామయమైన చూపులతో ఎవరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారో ఆవిడ లక్ష్మి. దేవతల్లో గొప్ప గనక మహా అని అర్థం. విష్ణుపత్ని అయిన లక్ష్మి అని మరొక అర్థం. ఈ సృష్టి దేనివల్ల రక్షింపబడుతుందో, దేనివల్ల పోషింపబడుతుందో ఆ శక్తి లక్ష్మి. కైలాసంలో మహేశ్వరుని వామాంకమును అధిష్ఠించి ఉండే శ్యామల అనే మహేశ్వరియే మహాలక్ష్మి అని కూడా అంటారు. కొల్హాపురి క్షేత్రంలో ఉన్న ఆజ్యాలక్ష్మి మహాలక్ష్మి, అలాగే భీమిలి విశాఖపట్నం ఎందలి భీమిలి ఎందు శ్రీ సద్గురు శివానందమూర్తి గారు ఆజ్యాలక్ష్మి మహాలక్ష్మిని ప్రతిష్ట చేశారు. ఇక తర్వాత నామం మృడప్రియ. మృడ అంటే శివ, ఆనందస్వరూపుడు అని అర్థం. అట్టి పరమేశ్వర ప్రేమస్వరూపిణి మృడప్రియ. సర్వం శ్రీ పరమేశ్వరి పాదారవిందార్పణమస్తు.
చాలా చక్కగా వివరించారండి. ఇప్పటి నుంచి అందరికి స్పీకర్స్ కి మరో ఇప్పటి నుంచి రాబోయే స్పీకర్స్ కి ఒక చిన్న విన్నపం అండి. మురళిలో సౌండ్ తక్కువగా, అంటే మన వాయిస్ తక్కువగా వస్తుంది అని మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఫోన్ దగ్గర పెట్టుకొని కొంచెం గట్టిగా, అంటే కొద్దిగా బిగ్గరగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మనం అంటే ఈ నామాల ద్వారా ఇందులో మనకు చెప్పినది, గురువు గారు చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం వనమాల దుర్గ మంత్ర విశేషములు పూర్తి అయినవి. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, పలానా మంత్ర విద్య పలానా నామంలో ఉంది అనడానికి ప్రమాణం ఏమిటి అంటే, పరంపరలో ఉపాసకులు అయిన వారు సిద్ధి పొంది పలానామాలలో పలానా మంత్రములు ఉన్నాయి అని ఏవి ప్రమాణంగా చూపించారో వాటినే ఇక్కడ గురువుగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాబోయే మహారూప నుండి వచ్చే నామముల విశేషముల గురించి గురువుగారు చెప్పిన మాటలు మనము రమానాగవల్లి గారి ద్వారా తెలుసుకున్నామా? మరి
వినిపిస్తోందండి. మహారూప నుంచి వచ్చే నామాలలో దేవి మహాత్మ్యంలోని సప్తశతి విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇవి 14 నామాలు. వీటిలో ప్రత్యేకమైన శక్తి దాడి ఉన్నది. మహాగర్భ నామాలు గుంపుగా తీసుకుని మనం
క్షమించండి, రమణాగవల్లి గారు కొంచెం మీరు స్పీకర్ కాకుండా హెడ్ ఫోన్స్ లో మాట్లాడరా, డిస్టర్బెన్స్ వస్తుంది.
ఇప్పుడు పర్వాలేదా అండి?
ఇలా మాట్లాడితే పర్వాలేదు.
మహారూప మహారూప తనను తాను ఇచ్చుతో తాను తన ఇచ్చిన భక్తులను అనుగ్రహించడం కోసం స్వీకరించిన కరుణామయ విగ్రహం బ్రహ్మరూపం. ఆ స్వరూపానికి బ్రహ్మతత్వానికి భేదం లేదు. మహాశబ్దం గొప్ప పెద్ద అనే అర్థంలోను, పరబ్రహ్మ అనే అర్థంలోని వాడతారు. ఇతర రూపములకున్న దోషము లేదు లేనిది కనుక అమ్మ రూపం గొప్పది. పరిమితిలో పెట్టి చూడలేము కనుక అమ్మ రూపం పెద్దది. అమ్మ విరాట్ స్వరూపం మన లెక్క కందదు. సప్తశతిలో ఈ విధంగా వర్ణించారు. అమ్మ దేవతల ప్రార్థనలు విని మహిషాసుర సంహారం కోసం ఉద్భవించినప్పుడు అమ్మ నుంచి వచ్చిన తేజస్సు 3 లోకాలు వ్యాపించింది. అమ్మ కిరీటం ఆకాశాన్ని రాసుకుంటున్నది. అమ్మ పాదాల బరువుకి పాతాళ లోకాలు క్షోభపడుతున్నాయి. వేల కొలది చేతులతో దిక్కులన్నీ వ్యాపించి ఉన్నది. తర్వాత నామ మహాపూజ్య. మనందరికీ వందనీయులైన దేవతల చేత, ఋషుల చేత ఆరాధింపబడుతున్నది అమ్మ. కాబట్టి మహాపూజ్య. గొప్పవారి చేత గొప్పగా పూజించబడే పరతత్వం ఆ పరమేశ్వరి. గొప్పగా పూజించడానికి తగిన స్వరూపం కేవలం అమ్మవారిదే. గొప్ప పూజలు సామాన్యులమైన మనం చేయలేము, కానీ సామాన్యులమైన మనం మనకి కుదిరినంతలో అమ్మ పూజ చేసుకోగలగడం మన భాగ్యం. తర్వాత నామం మహాపాతక నాశిని. అమ్మని పూజించే వారి పాతకాలు అన్ని హరిస్తాయి. రకరకాల పాపాలకు రకరకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ప్రాయశ్చిత్త కర్మలు పాపాలను తీసేస్తాయి, కానీ వాటికి కారణమైన సంస్కారాలను తీసేయదు. పాప సంస్కారాలతో సహా పాపాలను తీసే శక్తి అమ్మవారికి ఉంది. బ్రహ్మహత్యాది పాపాలను సైతము తొలగించే శక్తి అమ్మవారికి ఉంది. మరొక ఆంతర్యం ఏమిటంటే, ప్రాయశ్చిత్త విధులలో రకరకాల దేవతలను పూజిస్తాం. ఆ దేవతల సమిష్టి రూపం అమ్మవారు. సమష్టి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే ప్రాయశ్చిత్త విధులలో రకరకాల దేవతలను కూడా ఉపాసించినట్లే. తర్వాత నామం మహామాయ. నమస్తే మహామాయే శ్రీపీఠే పుర పూజితే. మహామాయ అంటే ఏమిటి? మాయ పరమేశ్వరుడు శక్తి విశేషం. ఆయన మాయాశక్తి వలననే ఆయనను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయనను తెలుసుకోవాలంటే మరలా ఆయన కృప వలనే తెలుసుకోగలం. ఆయనను తెలుసుకోలేకపోతున్నప్పుడు ఆయన మాయాశక్తిని అవిద్య అంటున్నాం. ఆయనను తెలుసుకోగలిగినప్పుడు ఆయన శక్తిని విద్య అంటున్నాం. మరి జ్ఞాని మాయలో పడగలగా? అపరోక్ష జ్ఞానం పొందిన వారికి మాయ లేదు, కానీ పరోక్ష జ్ఞానం పొందిన వారికి మాయ ఉంటుంది. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రములన్నీ చదివి పరబ్రహ్మం అనగా ఏమిటి, లోకం అంటే ఏమిటి, మిథ్య అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అని తెలుసుకున్న వాడిని తెలుసుకోవడాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. గర్భంలో శిశువుకి సప్తమ మాసంలో ఎన్నో జన్మల స్మృతి కలిగి ఈ జన్మలోనైనా మాయలో పడకుండా జాగ్రత్త చేసుకుంటాను అని ఒట్టు పెడతాడు. కానీ ప్రపంచంలో పడగానే ఆ జ్ఞానం నశిస్తుంది. మళ్ళీ ఈ దేహమే నేననుకుంటాడు, ఒట్టు మర్చిపోతాడు. ఇది కేవలం మాయ వలన. ఇదే రమణ తరచూ ప్రస్తావించిన గర్భోపనిషత్తు సారం. కానీ ప్రపంచం నడవాలంటే మాయ ఉండడం చాలా అవసరం. తల్లి బిడ్డని కాసేది మాయామయమైన మమకారం వలనే కదా. మరి మాయ నుంచి ఎప్పుడు బయటపడాలో తెలిసేదలా? మనని ఎప్పుడు మాయలో ముంచాలో, ఎప్పుడు బయటికి లాగాలో అమ్మవారికి తెలుసని అమ్మని ఆశ్రయిస్తే ఆ తల్లే మనని అనుగ్రహిస్తుంది. ఇదే గీత మరియు సప్తశతులలో సహా. తర్వాత నామం మహాసత్వ. మహాసత్వ నుంచి మహాసిద్ధి వరకు ఈ నామాలలో మనం చూడవలసింది కామము, సమూహ శక్తి. తత్వం అంటే ప్రాణం, బలం, ఉనికి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రూపం, శక్తి ఇచ్చింది అమ్మ. అమ్మ గొప్ప ప్రాణశక్తి, గొప్ప బలం, గొప్ప ఉనికి ఉన్నది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని మొదలనే సప్తశతిలో అమ్మవారి బహుగా సప్తశక్తిని వర్ణిస్తారు. గీతలో కృష్ణ పరమాత్మ బలవంతులలో బలం లేదు అని అన్నారు. తర్వాత నామం మహాశక్తి. బలంతో పాటు పని చేయగల సమర్థత అయితే దానిని శక్తి అంటారు. శక్తిలో ఎవరు ఏది చేయగలిగినా అది అన్న శక్తి వలనండి. అన్న శక్తిని ఇంకా ఏ శక్తులతోనూ చేర్చలేదు. అన్న శక్తికి సమానమైనది, అధికమైనది లేదు. అందుకే అమ్మ మహాశక్తి, పరబ్రహ్మశక్తి. ఔషధంలో రోగహర శక్తి, సూర్యుడిలో వెలుగు, అగ్నిలో రహస్యశక్తి, చంద్రుడిలో ఆధ్యాత్మిక శక్తి, విద్వాన్లుడిలో విద్య, ఇవన్నీ అమ్మవారి. తర్వాత నామే మహారతి. రతి అంటే ఆసక్తి, తెలిసి ఆనందించే లక్షణం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఆనందించే లక్షణం ఉంటుంది. సంగీతం, సాహిత్యం, లౌకిక విషయాలు మొదలైన వాటి మీద వారి కర్మ వాసనలను బట్టి ఉత్తమ విషయాలు లేక అనుత్తమ విషయాలపై ఆనందించే లక్షణం ఏర్పడుతుంది. పరబ్రహ్మ గురించి చెప్పినా, ఆయన గురించి విన్నా, ఆయన గురించి అన్నా, ఆయన గురించి అనుకున్న ఆనందం కలిగితే ఆ రతి మహారతి. ఆ మహారతి అమ్మవారి స్వరూపం. శివుని యందు అత్యంత ఆసక్తి కలది అమ్మవారు. ఆయన మహత్యంతవాటి అయిన పరబ్రహ్మ కాబట్టి ఆ పరబ్రహ్మ యందే అమ్మకి మహారతి. నిజభర్త ముఖాంభోరుహ చింతనాయైన మహా అని నామం కలది లలితమ్మ. తన భర్త ముఖారవిందాన్ని సదా ధ్యానిస్తూ ఉంటుంది అమ్మ. శారదాదేవి అమ్మ పక్కన సంగీతం పాడినా శివుడి మీద పాట పాడితేనే ఇష్టం. ఇపంచ్యా గాయంతి అనే సౌందర్యలహరి శ్లోకంలో ఇదే వివరించారు శంకరు. శంకరులు అందుకే సౌందర్యలహరి శివ అని మొదలుపెట్టారు. మహారతికి మరొక విశేషమైన అర్థం. మహాత్ముల ఆసక్తి తన యందు కేంద్రీకరించుకునే తల్లి. ఎందరో మహానుభావులు అనే కృతిలోను, మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే అనే కృతిలోను బ్రహ్మమునందే మనసు తిరుగుతూ ఆనందిస్తూ ఉండే మహాత్ములను పొందారు. మమరతి సాంబే పరబ్రహ్మణి అంటారు అప్పయ దీక్షితులు వారు. నా ఆనందించే లక్షణం పరబ్రహ్మైన సాంబురుమీద ఉండాలి అంటే అర్థం. శివతాండవ స్తోత్రంలో నటరాజుపై ప్రతి ప్రతిక్షణం మమ అన్నాడు రావణాసురుడు. తర్వాత నామం మహాభోగం. అమ్మ గొప్ప భోగం కలిగి భోగం అనుభవం. భోగం అనే పదం వాడతాం. మణిద్వీపంలో ఒక ఆవరణ మొత్తం అమ్మవారి అలంకారం చేసేవారు, అనంగ కుసుమ, అనంగ మేఖల మొదలైన వారు ఉంటారు. అమ్మవారి అలంకారం చేసే వారికి పరిచారికలు ఒక్కొక్కరికి 100,000 ఉంటారు. అలంకారానికి కావలసిన సామగ్రి ఏర్పాటు చేసుకుంటారు వీరు. ఇది వీరి ప్రధాన కర్తవ్యం. అలంకారానికి కావలసిన దళాలు, పువ్వులు, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు, లేపనాలు ఏర్పాటు చేస్తారు. ఆభూషణ మండపంలో విరాజమానైన అమ్మవారిని అనంగ కుసుమ, అనంగ మేఖల మొదలైన వారు ఆపాద మస్తకము అలంకారం చేస్తారు. పక్కన విద్యామరలు ఇచ్చేవారు, చామరాలు పట్టేవారు, ఛత్రం పట్టేవారు, అనేక భోగాలు అమ్మవారికి. అందుకే మహాభోగ అమ్మ సృష్టిలో అన్ని భోగాల యొక్క సమిష్టి స్వరూపం. అమ్మ అనుగ్రహం లేనిదే మనకి ఏ భోగము లభించదు. తర్వాత నామం మహేశ్వర్య. గొప్ప ఐశ్వర్యములు కలదు. మణిద్వీపంలో అమ్మ ఇల్లే చింతామణి గృహము. ద్వీపమే మణిద్వీపము. ఆ మణిద్వీప వాసునికి ఐశ్వర్యముల యొక్క కొరవేమిటి? ప్రపంచంలో ఐశ్వర్యములు అన్నీ ఆవిడవే. ఐశ్వర్య శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి విభూతులు, రెండవది ఈశ్వరత్వం. ఈశ్వరత్వం అంటే అధికారం. మహేశ్వర్యం అంటే గొప్ప అధికారం కలదు. ఈశ్వరునికి ఈశ్వరి అమ్మ. అమ్మ అనుగ్రహం వలనే మనకి అష్టైశ్వర్యములు, ఇష్ట సంపదలు కలుగుతాయి. మన చుట్టూ ఉన్న ప్రతిదీ అమ్మ ప్రసాదించిన ఐశ్వర్యమే కదా. ఇహపర ఐశ్వర్యాలన్నీ కూడా కర్మపరిమిత ప్రారంభోగ్యాలు. అంటే సత్కర్మ వలన కలిగిన ఐశ్వర్యం కర్మ వేగం ఉన్నంత వరకు మాత్రమే నిలుస్తుంది. కనుక ఎప్పటికీ తరగని మహేశ్వర్యం అంటే మోక్షం, పరబ్రహ్మ ప్రాప్తి. అమ్మ పాదాలు లభిస్తే అదే మహేశ్వర్యం. ఆ మోక్ష సుఖమే అపరిమిత ఐశ్వర్యం. ఆ మోక్ష సుఖం అమ్మవారే ఇవ్వగలరు. అందుకే ఆవిడ మహేశ్వర్య. తర్వాత నామం మహావిద్య. వీర్యము అంటే ఉత్పత్తి కారణమైన శక్తి. ఈ అనంత గుణాలను త్రికాలాలలో సృష్టిస్తున్నది అమ్మవారు. మహద్యోని అనగా ప్రకృతి. అందులో ఈశ్వర శక్తి ప్రవేశించి ఈ జగత్తు అంతా నిర్మాణం అవుతుంది. జగన్ నిర్మాణం చేయగల ఉత్పత్తి కంటలో ఉన్నది కనుక మహావిద్య. తర్వాత నామం మహాబల. బలం అనే మాటకి చాలా అర్థాలు. బలం అనే మాటకి సైన్యం అనే అర్థం కూడా ఉంది. అమ్మవారు జెండాసుర వధూర్దిష్ట శక్తిగా ఎక్కలేనన్ని సైన్యాలు ఆవిడ దగ్గర. శ్రీచక్ర నిండా సైన్యమే. మధ్యలో బిందువులో అమ్మవారు కూర్చుంటుంది. అందుకే ఆవిడ మహాబల. తర్వాత నామం మహాదేవి. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థ. ప్రపంచంలో ప్రతివాడి బుద్ధిపట్టి అమ్మవారే. విశ్వచింతి అమ్మవారే. విశ్వానికి మూలం అమ్మ. సూర్య చంద్రోదయాలు, విత్తనం నుంచి కలిగే మహావృక్షం, సూర్యకాంతి తోటిన మొక్క పువ్వుగా మారడం, ఆ పువ్వులో కని ఎరగని వర్ణములు, ఏదైన చెట్టుకు తీయని పండు, కంటికి చూపు, ఇటువంటి అద్భుతమైన ప్రపంచం దర్శించిన ఈశ్వర జ్ఞానం మహావృక్షం. శ్రీనాథ్రైన
చాలా చక్కగా వివరించారు రమణాగవల్లి గారు. మనము అమ్మకు ఉన్న రూపములు అన్ని కూడా ప్రకృతితో ఉన్న రూపములు కాదు, ప్రకృతికి అతీతమైనది అని చెప్పడానికి మహాశబ్దం వాడడం జరిగింది. ఇక్కడ ఒకటి, వేదాంతం అంటేనే జ్ఞానం కదా, జ్ఞానం తెలిసిన మహానుభావుడు మళ్ళీ మాయలో పడతాడా అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే పరోక్ష జ్ఞానం పొందిన వాడికి మాయ లేదు, కానీ అపరోక్ష జ్ఞానం ఉన్నవారికి మాయ ఉంటుంది అని అన్నారు. ఇంకా మిగిలిన మహానామముల విశేషముల గురించి గురువుగారు చెప్పిన మాటలు మనము వాసు మార్ల గారి ద్వారా తెలుసుకుందామా? మరి
ద్వారమైన త్రైలోక్య మోహన చక్రంలోనే ఉన్నాయి. అమ్మని ఆరాధించడం వలన అష్టసిద్ధులకు పొందవచ్చు. అష్టసిద్ధుల గురించి వివరించి ఆంజనేయ స్వామికి ఇవన్నీ ఉన్నాయి, అందుకే ఆయన అష్టసిద్ధి నవనిధికే దాత అని గురువు గారు వివరించారు. మహాయోగీశ్వరేశ్వరి. మహాయాగం అంటే అమ్మ పాదాలు పరతత్వ ప్రాప్తి లభించడం. ఈ మహాయాగంను పరిపూర్ణంగా పండించుకున్న వారిని మహాయోగీశ్వరులు అంటారు. ఈ మహాయోగీశ్వరులకి ఈశ్వరి అమ్మవారు, అందుకే మహాయోగీశ్వరీశ్వరి. అన్ని మహాయోగములకు ఈశ్వరి అమ్మ అని ఇంకొక అర్థము. బ్రహ్మ విష్ణు రుద్రులు మహాయోగేశ్వరులు, వీరికి కూడా ఈశ్వరి అమ్మ. ఈ ముగ్గురి రూపంలో ఉన్న శక్తి అమ్మే. ఈ నామములతో 14 నవముల వరుస పూర్తయినది. ఈ 14 నవములను దేవీ మహాత్మ్యంలో సప్తశతి వాక్యంతో అనుసంధానం చేసుకున్నామని గురువు గారు వివరించారు. తరువాత 13 నామాల వరుస అనగా మహాతంత్ర నుండి యోగిని గణ సేవిత వరకు ఈ 13 నామంలో మహాయాగ్రం విద్య ఉందని గురువు గారు వివరించారు. మహాతంత్ర గొప్ప తంత్రము అమ్మ యొక్క స్వరూపం. గొప్ప తంత్రము అనగా శ్రీవిద్య. శ్రీవిద్య ప్రత్యేకత ఏమిటంటే ఈ తంత్రం ముక్తి భక్తి రెండింటికి పనికి వస్తుంది. మోక్షకారకమైన తంత్రము కనుక మహాతంత్ర. మహామంత్ర శ్రీవిద్యలో ఉండే మంత్రమే మహామంత్రము. మహాయంత్ర శ్రీచక్రమే మహాయంత్రము. శ్రీచక్ర విశేషం ఏమిటంటే భూప్రస్థార, మేరు ప్రస్థార, కైలాస ప్రస్థారములను కలిగి ఉన్నది. కైలాస ప్రస్థారములను గృహాల్లో పూజించరాదని, మేరు ప్రస్థారాన్ని కూడా గురువోపదేశంతో సంప్రదాయాన్ని అనుసరించి మాత్రమే పూజ చేయవలసింది అని గురువు గారు చెప్పారు. యంత్రము అనగా యమించినది, అనగా నియంత్రించినది అని అర్థం. అమ్మవారి ఆరాధన మన యొక్క బుద్ధులని ఇంద్రియాలని నియంత్రించుచున్నది. నియంత్రణ శక్తే అమ్మవారి యంత్రము. మహాసన అమ్మవారు గొప్ప ఆసనం కలది. ప్రపంచమే ఆమె ఆసనం, మన హృదయమే ఆమె ఆసనం. మనం చేయాల్సింది కూర్చున్న ఆవిడని తెలుసుకోవడమే, కొత్తగా కూర్చోబెట్టక్కర్లేదని గురువు గారు వివరించారు. శ్రీచక్రమే అమ్మవారి మహాసనం. మహాయాగ క్రమారాధ్య అమ్మవారి ఆరాధన చేయాలంటే మహాయాగ క్రమంతో ఆరాధించాలి. క్రమము అంటే పద్ధతి, దేని తర్వాత ఏమి చేయాలి. మహాయాగ క్రమంతో ఆరాధింపబడుతున్నది కాబట్టి మహాయాగ క్రమారాధ్య. ఇక్కడ గురువు గారు యాగముల గురించి చాలా వివరించారు. మహాభైరవ పూజిత ఈ మహాయాగ క్రమంలో మొదట ఆరాధన చేసింది పరమేశ్వరుడు అంటే మహాభైరవుడు. మహాభైరవుడితో పూజింపబడినది కాబట్టి మహాభైరవ పూజిత. భైరవ అంటే క్షుద్రశక్తి అనే అపోహ ఉందని, కానీ అది బ్రహ్మశబ్దమే అని గురువు గారు చెప్పి అష్టభైరవుల గురించి వివరించి భైరవారాధనకి విశేష తిథులు వారాల గురించి వివరంగా ప్రస్తావించారు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఇదంతా ఒకటే నామము. మహేశ్వరుడు మహాకల్ప కాలంలో చేసే తాండవంలో అమ్మవారు సాక్షిని, అందుకే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. చిత్రం ఏమిటంటే ఇది కల్పతాండవం కాదు, మహాకల్ప తాండవం. ఇక్కడ గురువు గారు మహాకల్పం గురించి వివరించారు. జీవుడు తన సర్వ కర్మలను లయం చేసుకుని జీవభావం పోయి సంపూర్ణ మోక్షం పొందటమే మహాకల్పము. అప్పుడు కలిగే ఆనందం యొక్క పరవశ్యమే మహాతాండవం. మహాతాండవ స్థితిలో జీవుడు లేడు, ప్రకృతి లేదు, శివశక్తులు మాత్రమే ఉన్నారు. అదే మహాయాగ క్రమఫలం. మహాకామేశ మహిషి మహాకామేశ్వరుడికి పట్టపురాణి అమ్మవారు, అందుకే మహాకామేశ మహిషి. మహాత్రిపుర సుందరి బిందుమండలంలో అమ్మవారు ఉంటారు. బిందుమండలం వెంటనే ఉండేది త్రికోణము. త్రికోణం అంటే మూడు బిందువులు. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే మూడు బిందువుల నడుమ ఉన్న ప్రధాన బిందువు. త్రిపుర అంటే త్రికోణ మధ్యంలో ఉన్న బిందు స్వరూపిణి, అందుకే అమ్మ మహాత్రిపుర సుందరి. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.
చాలా చక్కగా వివరించారండి. ఇంతటితో మనం ఆ మహాత్రిపుర సుందరికి నమస్కరిస్తూ ఆ తరువాత చిత్శక్తి గొప్పతనము మరియు చంద్రవిద్య విశేషాల గురించి గురువు గారు చెప్పిన మాటలు మనము బాలుప్రసాద్ గారి ద్వారా తెలుసుకున్నామా? మరి బాలు గారు
నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చతుషష్టి ఉపచారాఢ్య అమ్మవారికి 64 ఉపచారాలంటే చాలా ఇష్టమట. అగ్యం, పాద్యం, ఆచమనీయం, భూష అవరోపణం, ఇలా 64 ఉపచారములను ఆదిశంకరులు చతుషష్టి ఉపచార స్తోత్రంలో మానసిక పూజగా వర్ణించారు. 64 ఉపచారములు ఎందుకు చెప్పారంటే శ్రీచక్రంలో బిందువులో అమ్మ ఉంది, మిగిలిన 8 ఆవరణలలో ఒక్కొక్క దేవతలో 64 శక్తులు ప్రధానంగా ఉన్నాయి. వారి చేత ఉపచారములు పొందుతుంది ఆ తల్లి. చతుషష్ఠి కళామయి, 64 కళల తల్లి ఆమె. కళలు అంటే విద్యలు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే అని ఆదిశంకరులు శివానందలహరి ప్రారంభ శ్లోకంలోనే అన్నారు. 64 విద్యా కళలు, 64 వృత్తి కళల స్వరూపం ఆ చతుషష్ఠి కళామయి. చతుషష్ఠి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. అమ్మవారిని కొలుచుకుంటున్న యోగిని గణాలు 64 కోట్లు. శ్రీచక్రంలో త్రైలోక్య మోహన చక్రం మధ్య ఒక చతురస్రం ఉంటుంది. ఆ చక్రంలో 8 మంది మాతృగా దేవతలున్నారు. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. వీరికి ఒక్కొక్కరికి 8 శక్తులున్నాయి. మళ్ళీ ఈ 64 మందికి ఒక్కొక్కరికి కోటి మహాశక్తులున్నాయి, కోటి సహాయ శక్తులున్నాయి. వీరంతా 64 కోట్ల యోగిని గణాలు. వీరిని ప్రధానంగా చెప్పుకుంటున్నప్పటికీ 576 కోట్ల యోగిని దేవతలు శ్రీచక్రంలో ఉన్నారు. మను విద్య. మనువు అంటే ఒక అర్థం మంత్రం. మంత్ర రూపాలన్నీ అమ్మ రూపంలే కదా. ఇంద్రుడు, మనువులు, ప్రజాపతులు, శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మ ఇంతమంది పనిచేస్తే ప్రపంచం నడుస్తుంది. వారు సమర్థవంతంగాను శక్తివంతంగాను పనిచేయాలంటే శక్తిని ఉపాసించాలి. 12 ప్రధానంగా శ్రీ విద్యోపాసకులున్నారు. వీరు మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యులు, లోపాముద్ర, మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దుర్వాసుడు, సుబ్రహ్మణ్యుడు మరియు శివుడు. వీరు కూటత్రయ విద్యని అంటే వాగ్భవ కూటం, కామరాజు కూటం, శక్తి కూటం విద్యలని వారి వారి పద్ధతుల్లో ఉపాసన చేశారు. మానవులకు మొదటివాడు మనువు. సృష్టికి ప్రారంభంలో మొదటి మనువు స్వయంభూ మనువు. అందుకే మను విద్య అన్నారు. చంద్ర విద్య అంటే చంద్రుడు ఉపాసించిన విద్య. చంద్రత్వం అంటే చల్లదనం, రసం, ఆర్ద్రత. ఇది అమ్మ స్వరూపం. చంద్ర విద్య అంటే సోమపాన విద్య అని కూడా తెలుసుకోవాలి. చిదేకర స్వరూపిణి అయిన అమ్మవారిని ఆ సహస్రార కమలంలోని అమృత రసాన్ని నాలుకతో ఆస్వాదించడం, దీనిని లంబిక యోగం అంటారు. యోగులు మాత్రమే చేయగలరు. ఎం వా సరఘ అని వేదంలో ఒక మంత్రం ఉంది. సరఘ అంటే తేనె పట్టులోని తేనెని ఆస్వాదించడం లాంటి విద్య. శంకరుల పరమ గురువులైన గౌడ భగవత్పాదులు శుభగోదయ స్తవం అనే గ్రంథంలో చెప్పారు. సహస్రారే పద్మే శిశిర మహతాం బింబమపరం తదేవ శ్రీచక్రం సరగమితి తద్వైందవమితి అని. సహస్రార పద్మంలో ఉన్న చంద్రబింబమే సూక్ష్మ శ్రీచక్రం. అదే బైందవ చక్రం అని చెప్పబడుతుంది. శ్రీచక్రాన్ని యోగి అందుకుంటాడు. దానికి సంబంధించిన విద్య చంద్ర విద్య. చంద్ర విద్యని ఎలా చెబుతామంటే చంద్రమండల మధ్యగా. చంద్రమండల మధ్యలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. చంద్రమండలం అనేది శ్రీచక్రానికి మరో పేరు. ఎలా అంటే 9 ఆవరణలలో ఉన్న శ్రీచక్రంలో 3 ఆవరణలు ఒక మండలంగా తీసుకుంటే త్రైలోక్య మోహన చక్రం నుండి 3 ఆవరణలలో అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం ఉన్నాయి. చంద్రమండలానికి మధ్యలో బిందు రూపంలో అమ్మ ఉంది. కనుక చంద్రమండల మధ్యగా. మన శరీరంలో ఉన్న 6 చక్రాలలో 2 వాటిని మండలంగా చేస్తే అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం ఉన్నాయి. ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు చంద్రమండలం. సహస్రారం మధ్యలో ఉన్న స్వరూపం అమ్మవారు. చారు రూప. చారు అంటే మనోహరమైన అని అర్థం. మనస్సుని హరించే అత్యంత సుందరమైన రూపం, ఆహ్లాదకరమైనది. దుఃఖం యొక్క స్పర్శ ఏమీ లేని ఆనందం. లోకసుఖాలన్నీ దుఃఖస్పర్శ ఉన్నవే కదా. కానీ అమ్మ కేవలం ఆనంద రూపిణి. ఆ చారు రూపం యొక్క ఆనందము అమ్మ తన నవ్వులో చూపిస్తుందట. చారు హాస అన్నారు. అమ్మ నవ్వు ఒక విద్య. ఆ నవ్వులో చారుత్వం కనబడుతుందట. అంటే దుఃఖపు ఛాయ లేని నవ్వు. చారుచంద్ర కళాధర. శ్రీచక్రంలో బిందు రూపంతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లి చారు రూపంతో చారు హాసం చేస్తూ చారుచంద్ర కళని ధరించిందట. చంద్రకళని ధరించిన అమ్మవారిని తలుచుకుంటే వచ్చే ఫలాన్ని చెప్పారు. విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్య చక్షుసే శ్రేయప్రాప్తి నిమిత్తాయ నమ సోమార్ధారిణే అని. చంద్రశేఖర అన్న ఇదే అర్థం. యముడు తరుముకొస్తుంటే చంద్రశేఖరుడే గుర్తొచ్చాడు ఆ మార్కండేయుడికి. చంద్రశేఖర మాత్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ ప్రపంచ మానవాళి అంతా మృత్యుకోరల్లో చిక్కుకున్న ఈ తరుణంలో ప్రజల్ని కాపాడమని ఆ చంద్రశేఖరుణ్ణి మనందరం ఆర్తిగా ప్రార్థిద్దాం. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. జ్ఞానం ఆనందం రెండూ కలిసిన లక్షణమే చంద్రకళ. మనం చూసే చంద్రుల్లోని కళలు 15 మార్పులు చెందుతూ ఉంటాయి. అలాగే మనసు యొక్క కళలు కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. కానీ ఆత్మస్వరూపమైన పరమాత్మ మాత్రం మారని కళ. అదే 16వది, అదే షోడశి, అదే ఆత్మ. సాదాక్యం అనే ఆ చంద్రకళే అమ్మవారి శిరసుపై ఉంటుంది. చంద్రశేఖరుడు, స్త్రీగా చెప్తే చంద్రశేఖరి, చారు చంద్ర కళాధర, అటువంటి తల్లి ఎక్కడుంది? చరాచర జగన్నాథ. మొత్తం జగత్ అంతా కలిపితే చరము అచరము, పరిణామశీలమైనది ఈ జగత్తు. ఇటువంటి జగత్తు అంతటికీ అమ్మ నాయకురాలు. జగన్నాథుడే జగన్మాత. సా యా ఉమా సావు స్వయం విష్ణువు. చక్రరాజ నికేతన, చక్రరాజమే తన చోటుగా చేసుకున్న తల్లి. అంతటా ఉంది ఆ తల్లి, మనందరిలో కూడా ఉన్నది. మనందరం శ్రీచక్రాలమే. విశ్వమే శ్రీచక్రం, మన శరీరమే శ్రీచక్రం, పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీచక్రోపాసన. మూలాధారం నుండి సహస్రారం వరకు భాషిస్తున్న ఆత్మరూప చైతన్యమే చక్రరాజ నిలయ. చక్రరాజ నికేతన అయిన అమ్మవారికి నమస్కరించుకుంటూ సర్వం శ్రీ జగదాంబ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చాలా చక్కగా వివరించారు బాలు గారు. ఇక్కడ అందరికీ ఒక చిన్న మనవి అండి. శంకరుల వారు ఉపచారములతో అమ్మవారికి మానసిక పూజా స్తోత్రం చేశారు. ఆ విధానమును నేను చదువుతున్నాను. కొంచెము టైం అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ ఇది మానసిక పూజ. ఈ మానసిక పూజ చాలా శ్రేష్టమైనదని గురువు గారు చెప్పారు, కాబట్టి చదువుతున్నాను. అందరూ కొద్దిగా ఏకాగ్రతతో మానసిక పూజ చేసుకుందామా మరి. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, భూషావరోహణం, సుగంధ తైలాభ్యాంజనం, మజ్జనాశాల ప్రవేశం అంటే స్నానాల గదికి తీసుకువెళ్ళడం, మణిపీఠో వేషణం, నలుగు పెట్టడం, దివ్య స్నానీయ ఊర్ధ్వందనం, ఉష్ణోదక స్నానం, బంగారు కలశముల సహాయంతో సకల తీర్థముల జలంతో అభిషేకం, పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచారట అమ్మవారిని, అరుణ దుకూల పరిధానం, అరుణ కుచోత్తరీయం, ఆ తరువాత అలేపమంటన ప్రవేశం, అక్కడ మళ్లీ మణిపీఠంపై కూర్చోబెట్టారు, చందన, అగరు, కుంకుమ, శంకు, మృగుమధ, కర్పూర, కస్తూరి, గోరోచన ఆది దివ్య గంధ సర్వాంగీణ లేపనం, అలేపనం, అమ్మవారికి అన్ని అలేపాలు చేశారు. అమ్మవారి కేశములు విస్తారపరిచి ధూపం వేస్తూ ఉన్నారు. తరువాత జడవేసి మల్లిక, మాలతి, అశోక మొదలకు పూలతో అలంకరించారు, పూలమాల వేశారు. ఆ తర్వాత ఇప్పుడు అమ్మను భూషణ మండపంలోకి తీసుకువెళ్లారు. ఇక్కడ అమ్మకి అలంకారములు చేస్తూ ఉన్నారు. అలంకార పెట్టెను తెరిచారు. అక్కడ మళ్లీ మణిపీఠంపై కూర్చోబెట్టి నవమణి మకుటం పెట్టారు. దానిపై చంద్ర కలశం, చంద్ర శకలం పెట్టారు. ఆ తరువాత సీమంతంలో సింధూరాన్ని దిద్దారు. తరువాత కాలాంజనం దిద్దారు. తరువాత చెంపల దగ్గర అలంకారం చేశారు. మణికుండలములు అటూ ఇటూ పెట్టారు. తరువాత నాసాభరణం. తరువాత అదర యావకం అంటే పెదవులకు పూసిన నత్తుక. బంగారంతో చేసిన చింతామణుల మాల, పతాకమాల, మహాపతాకమాల, ముత్యాల దండ. తరువాత నాలుగు భుజములకి 4 రకాల ఆభరణములు, చేతులకి కంకణాలు, 4 చేతుల వేళ్లకి అంటే 20 వేళ్లకి ఉంగరాలు పెట్టారు. మొలనూరు, పాదాలకు పెట్టినటువంటి ఆభరణములు, రక్తములతో తాపినటువంటి మువ్వెల అందలు, పాదాంగులీయం. తరువాత ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో పుష్పబాణములు. ఇవన్నీ చేసి దేవతలు స్తోత్రం చేస్తూ ఉంటే కదలి వెళుతూ ఉంది అమ్మ. ఆ మణిద్వీప సింహాసనంపై కూర్చుని ఉన్నారు అయ్యవారు. ఆ అయ్యవారి వల్ల కూర్చుంది అమ్మ. వెళ్ళి కూర్చున్న తరువాత అప్పటి వరకు ఉన్న ఆవరణ దేవతలు అందరూ వారి వారి ఆసనములపై, అంటే శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతలు ఇంతవరకు అమ్మవారి అలంకారం దగ్గర ఉన్నారు. ఇప్పుడు అమ్మ వెళ్ళి అయ్యవారి వల్ల కూర్చున్న తర్వాత ఆ ఆవరణ దేవతలు అందరూ వారి వారి ఆసనములపై కూర్చున్నారు. అప్పుడు
అమ్మకు అమృత చషకం ఇచ్చారు. ఆ అమృత పానం చేసిన తర్వాత వెంటనే ఆచమనీయం. ఇక్కడ గురుగారు చెప్పారు అమ్మవారికి అన్ని పద్ధతిగా జరగాలి, శుచి ఎక్కువ కాబట్టి తాగిన వెంటనే ఆచమనీయం చేసుకున్నారు అని. తర్వాత అమ్మవారి ప్రధానమైన పరిచాలకులు బంగారు పళ్ళెంలో ఏలా లవంగము కస్తూరి వేసిన కర్పూర వీటిక పెట్టి అమ్మకు ఇచ్చారు. అప్పుడు అమ్మ కర్పూర వీటిక నోట్లో వేసుకుని ఒక చిరునవ్వు నవ్వింది. అప్పుడు అందరూ దేవతలు ఆవరణ దేవతలు అమ్మకు అనేక రత్నములు పెట్టిన పాత్రలు దివ్యమైన జ్యోతులు పెట్టి మంగళనాదములు మ్రోగుతూ ఉండగా ఆ మంగళ హారతులు ఇస్తూ ఉన్నారు. ఆ తరువాత చామరము ఒక తెల్లని గొడుగు పెట్టారు. ఆ తర్వాత చామరములతో సేవ అటు ఇటు అమ్మకి ఈ గాలి విసురుతూ ఉన్నారు. అటు తర్వాత అమ్మకి అక్కడ ఉన్న వారందరికీ అమ్మ దగ్గర ఉన్న వారందరికీ భోజనాలు పెట్టారు. అందరూ తిన్నారా అని అమ్మ అడిగిన తర్వాత అమ్మ కూడా తిన్నారు. అలా మహానైవేద్యం అయిన తర్వాత మళ్ళీ తాంబూలం మంగళ నీరాజనం. అప్పుడు అందరూ అమ్మకు సాష్టాంగ నమస్కారములు చేశారు. ఇవి 64 ఉపచారములు. మనము కూడా అమ్మవారికి నమస్కరిస్తూ చంద్రవిద్యలో మరికొన్ని నామాల విశేషాల గురించి గురువుగారు చెప్పిన మాటలు మనము రాధికా కామేశ్వరి గారు తెలుసుకుందామా? మరి రాధికా కామేశ్వరి గారు, ఉన్నారండి? వినపట్లేదు.
మ్యూట్ లో ఉన్నారమ్మా, చూడండి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణకం లలాటే అష్టార్చక్రం చ భ్రువోర్మధ్యే దశారకం బహిర్దసారం కంఠే తు మన్వస్త్రం హృది సంస్థితం నాభౌతు వసుపత్రం చ కట్యాం షోడశపత్రకం ఉత్తత్రయం చ ఊరుభ్యాం పాదయోర్ చతురస్రకం. అంటే బ్రహ్మరంధ్రం దగ్గర సర్వానందమయ బిందు చక్రము, మస్తకం దగ్గర సర్వసిద్ధిమయ త్రికోణ చక్రము, లలాటం దగ్గర సర్వరోగహర చక్రమైన అష్ట త్రికోణ చక్రము, భ్రూమధ్యం దగ్గర అంతర్దశార చక్రమైన సర్వరక్షాకర చక్రము, కంఠం వద్ద బహిర్దశారక చక్రం సర్వార్థ సాధక చక్రము, హృదయం వద్ద 14 త్రికోణాల సర్వసౌభాగ్యకర చక్రము, నాభి వద్ద అష్టదళముల సర్వ సంక్షోభణ చక్రము, కటి ఊరువుల వద్ద షోడశ దళముల సర్వాసా పరిపూరక చక్రము, పాదముల వద్ద చతురస్ర చక్రము త్రైలోక్య మోహనము. ఇలాగా మన శరీరం అంతా చక్రాలతో ఉన్నది. తనువంతా అమ్మమయం. ఇదే మణిద్వీపం. ఇక నామవైభవాల్లోకి, పార్వతీ నామవైభవం. మనం నామవైభవాల్ని రూపవైభవ, లీలావైభవ, మంత్రవైభవ, తత్వవైభవ, యోగ వైభవాలుగా తెలియచేసుకుంటూ ఉంటాము. శ్రీవిద్య యొక్క అసలు వైభవం బ్రహ్మ విద్య. సాధకుడికి ఇది మహిమాన్వితము. పార్వతి అంటే అర్థము హిమవత్ పర్వతరాజ పుత్రిక అని. కేనోపనిషత్లో చెప్పిన ఉమా హైమవతి బహుశోభమాన ఇదే శ్రీవిద్యలో అంతా చెప్పింది. పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి, బ్రహ్మ విద్యా ప్రదాయిని అని కూడా చెప్తూ ఉంటారు. ఈ బ్రహ్మము అంటే ఎవరు? శివుడు. శరీరం దొరికాక కూడా ఆత్మజ్ఞానం కోసం పరితపించని వాడెవరో వారిని ఆత్మజ్ఞుడు అంటారు, అంటే ఆత్మద్రోహి. కూటస్థమచలం ధ్రువం, కదలకుండా ఉండేది, అదే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞాన స్వరూపమే పార్వతి. పర్వము అంటే కణుపు, అనుబంధము గల శిఖరములు పర్వతములు. దీనికి ఎగ్జాంపుల్గా చెరుకుని కూడా చెప్పారు. పర్వములుగా విస్తరించినది పార్వతి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కలిపినటువంటి శక్తి పార్వతి. వెన్ను పర్వము 6 కణుపులతో అంటే 6 చక్రాలలో వాటిలో పాకుతూ సహస్రారాన్ని చేరుకున్న కుండలిని శక్తి పార్వతి. శ్రీచక్రంలో 9 ఆవరణలు, నవ పర్వములలో వ్యాపించి ఉన్న చక్రరాజ నికేతనయే పార్వతి. ఇక పద్మనయన నామ వైభవము. పుండరీకాక్ష, పుండరీకముల వంటి నేత్రములు కలది లేక కలవాడు. పద్మముల వంటి కనులు కలది. వికసన లక్షణము, గమన లక్షణము కలది పద్మము. సూర్యచంద్రులు వికసన గమన లక్షణములు కలిగి ఉంటారు. అమ్మవారి కళ్లను సూర్యచంద్రులుగా చెప్తూ ఉంటారు. పద్మరాగసమ ప్రభ నామవైభవము. సింహళ దేశంలో దొరికే మణులను పద్మరాగములు అంటారు. ఎర్రని కాంతులతో ఉంటాయి. జ్ఞాన ఆనంద అరుణ శక్తులు అమ్మ నుంచి ప్రసరించేవి, అవే పద్మరాగములు. అరుణాం కరుణాతరంగితాక్షిం అంటాం కదా. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి నామ వైభవము. పంచప్రేతాసనాసీన చలనరహితమైనటువంటివి, ప్రేతము అంటే చలనరహితమైనటువంటివి. అమ్మ వెళ్ళి ఆసీనురాలైనప్పుడు ఆ చలన రహితమైన వాటిలో చైతన్యం వస్తుంది. నారాయణ భట్టు పాఠంలో ఇక్కడ పరబ్రహ్మ స్వరూపిణి అని కూడా చెప్పబడింది. పంచబ్రహ్మ స్వరూపిణి వద్ద పంచప్రేతలు అంటే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు, ఈ ఐదు అనగా ఈశ్వరుడు. ఆయన కదలకుండా స్థిరంగా ఉంటే శక్తి ఆ ఐదింటి ద్వారా వ్యాపిస్తున్నది. దీపమును దీపపు కాంతి ఆధారం చేసుకుని వ్యాపించిన చందాన. నిశ్చలంగా ఉన్నారు ఈ పంచప్రేతలు. వారి పనులు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం, అది చేయించే శక్తి అమ్మ. ఇక మనకి ఈ కదలిక చైతన్యం ఈవిడే తీసుకొస్తుంది. ఈవిడే స్పందన శక్తిగా కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అని శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో చెప్పినట్లుగా మరొక అర్థం తైత్రీయోపనిషత్తులో చెప్పినది. జట పదార్థంలో చైతన్యం ప్రసరిస్తే చలనం వస్తుంది. ఎగ్జాంపుల్గా మైక్ అండ్ ఎలక్ట్రిసిటీ చెప్పారు. మనలో ఉన్న పంచ ప్రేతలు ఏంటి అంటే మనలో ఉన్న పంచకోశాలే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు. ఇవి జడములు. పంచకోశ వివేచమే వేదాంతము. చైతన్యములు ఈ పంచకోశాలు అని అనుకుంటున్నాము. విచారణలో ఇవి చైతన్యములు కావు, వీటి యందు చైతన్యం ప్రసరిస్తోంది అని తెలుసుకుంటున్నాము. శరీరంలో వ్యాపించినది ఈ చైతన్యము. కాశ్మీర శైవ సిద్ధాంతం ప్రకారం చైతన్యం అంటే బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏమిటి? దేని వల్ల ప్రపంచం పుడుతుందో, దేనిలో ఈ ప్రపంచం నిలిచి ఉంటుందో, దేనిలో ఈ ప్రపంచం లయం అవుతుందో అదే బ్రహ్మము. శిష్యుడు అనేవాడు విచారణ వివేచన చేయాలి. గురువులు ఆలోచింపజేస్తారు. ఆలోచించడం నేర్పని వాడు గురువే కాదు. గురువనే ఆయన జ్ఞానము వివేచన కలిగించాలి. లలితా సహస్రనామాలు పాఠము విజ్ఞానము. పంచకోశములలో వ్యాపించిన చిత్స్వరూపిణి, దానికి అతీతంగా కూడా ఉండేది అమ్మ. చిత్గా ఉంది కనుక చిన్మయి. ఇది చిన్మయి నామ వైభవము. అన్నమయ కోశానికి పుచ్చము ప్రాణమయ కోశము, దానికి మనోమయ కోశము పుచ్చము, దానికి విజ్ఞానమయ కోశము పుచ్చము. విజ్ఞానమయ కోశమునకు ఆనందమయ కోశము పుచ్చము. ఆనందమయ కోశమునకు ఇక పుచ్చము లేదు. ఆ పైన ఉండేదే బ్రహ్మము. పుచ్చము అంటే ఆధారము. ఆనందం అనుభవిస్తున్నామనే భావన కలిగే చోటే ఆనందమయ కోశము. బ్రహ్మము అంటే పరమానందము. ఈ పంచకోశాలపై మక్కువ కలిగింపచేసేది అమ్మ. ఇది పరమానంద నామ వైభవము. ఆ పరమానందమే విజ్ఞానానికి ఘనరూపము. అందుకే అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి. ఇది విజ్ఞాన ఘనరూప రూపిణి నామానికి నామ వైభవం. విచారణ బుద్ధితో చేస్తారు. మనస్సుతో సంకల్పము వికారాలు చేస్తారు. బుద్ధి నిలిపితే ధ్యానం. జ్ఞానంతోనే ధ్యానం. జ్ఞానము వలన బ్రహ్మమును అంటే జ్ఞానమును తెలుసుకుంటున్నాము. ఇక ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప నామ వైభవము. ధి ఆనం ధ్యానం, బుద్ధిని దానివైపు మరల్చుట. మూడు విషయాలు. ధ్యానం చేస్తున్నవాడు ధ్యాత. దేనిని చేస్తున్నాడో అది ధ్యేయము, ఏం చేస్తున్నాడో అది ధ్యానము. ధ్యాన ధ్యాత ధ్యానము ద్వారా ధ్యేయమే ధ్యానమని తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా ధ్యానము ద్వారా పంచకోశములను దాటి పరమానంద విజ్ఞాన ఘనరూపిణిని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి చేరుకుంటాడు. త్రిపుటి ఏకమైపోతున్నది, అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపములు ఒకటే అయిపోతున్నవి. ఇక దక్షిణామూర్తి స్తోత్రానికి భాష్యం రాస్తూ సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాస వ్యాఖ్యలో ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని తెలియజేశారు. అది ఇదే. గురువుగారు చెప్పిందే ధ్యానం చేస్తున్నాము. గురువే ఉపాసనా రూపంలో ఉన్నారు. సాధన దశలోనే మూర్తిభేదము ఉపాసనలో తెలుసుకున్నాక అంతా బ్రహ్మమే అని తెలుసుకుంటాము. పంచకోశాలలో ఉన్న జీవులకి ధర్మము అధర్మములు. అమ్మవారు ధర్మాధర్మములకి అతీతురాలు. త్రిగుణాలకి అతీతమైనది. ఇది ధర్మాధర్మ వివర్జిత అనేటటువంటి నామ వైభవము. శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః.
చాలా చక్కగా వివరించారు రాధికా కామేశ్వరి గారు. మనకు చంద్ర విద్యలో అమ్మవారి యొక్క నామాల విశేషములు. ఆ తర్వాత మిగిలిన చంద్ర విద్యలో మిగిలిన నామాల విశేషాల గురించి గురువు గారు చెప్పిన మాటలు మనం రవికాంత్ గారి ద్వారా తెలుసుకుందామా? మరి రవికాంత్ గారు.
శ్రీమతే నమః, గురుభ్యో నమః. తప్పులుంటే క్షమించండి. ఇప్పుడు మనం 62వ శ్లోకం నుంచి 64 వరకు తెలుసుకుందాము. విశ్వరూప జాగరణి సుపంతి తేజసాత్మిక సుప్త ప్రజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత. ఇది 8గా కనిపించిన స్థితులు 3 అని వివరించారు గురువుగారు. జాగరణి మెలకువ స్థితి, చైతన్యం మెలకువలో ఉండడం. స్థితుల గురించి వివరిస్తూ గురువుగారు, ఓంకారానికి 4 భాగాలు ఉన్నాయని, అకార ఉకార మకార తురియన్, ఈ 4 భాగాలని మనలో ఉన్న 4 ప్రజ్ఞలకు లింక్ చేసుకోవాలని చెప్పారు. గౌడ భగవత్పాదులు వారు దీనిపై కారికలు రాశారని చెప్పారు. మనలో ఉన్న చైతన్యాన్ని గుర్తించాలని, అదే అమ్మ స్వరూపం అని. చైతన్యం మెలకువ స్థితి, అదే జాగ్రత్త అవస్థలో అమ్మ, విశ్వరూప జాగరణి అని అన్నారు. స్వపంతి తేజసాత్మిక 2వ స్థితి వివరిస్తూ, స్వప్నంలో ఉన్న చైతన్యం తేజసాత్మిక అని అన్నారు. ఇక్కడ అమ్మ తేజసాత్మిక అని అన్నారు. సుప్త ప్రజ్ఞాత్మిక 3వ స్థితి గురించి చెప్తూ గురువుగారు, సుషుప్తిలో కూడా చైతన్యం ఉంది. జాగ్రత్త అవస్థలో శరీరం ప్లస్ మనసు రెండు పనిచేస్తాయి. స్వప్నావస్థలో మనసు మాత్రమే పనిచేస్తుంది, సుషుప్తిలో మనసు లేదు. ఈ అవస్థ ప్రజ్ఞ రూపమైన చైతన్యం ఒకటే ఉంటుంది, కానీ పైన అన్ని అవస్థల్లో ప్రాణం కామన్ గా ఉంటుంది అని వివరించారు. తుర్య సర్వావస్థ వివర్జిత 4వ స్థితిని వివరిస్తూ, దాన్నే తురియం, పైన చెప్పిన అన్ని అవస్థల్లో ఉంటుంది, 3 అవస్థలకు అతీతంగా అంటుకోకుండా ఉంటుంది, ఇది చాలా కష్టమని, దీన్నే సమాధి స్థితి అని వివరించారు. యోగులు మాత్రమే వెళ్ళగలిగే స్థితి, బిందు నాదాత్మకమైన స్థితి తురియం, 3 అవస్థల్లోనే ఉంటూనే 3 అవస్థలకు అతీతంగా ఉన్న చైతన్యం అమ్మవారు. అమ్మ ఉంది కనుకనే మనము అన్ని అవస్థల్లోనూ ఉండటం ఉండగలిగాము అనేది తెలుసుకోవాలి. 3 ఉంది కనుక త్రిపుర, 3 అతీతంగా ఉంది కనుక మహా, 3 వెలుగునిచ్చి అందంగా ఉంది కనుక మహాత్రిపుర సుందరి, ఈ వివేచనే శ్రీవిధిలో ఉంది అన్నారు. సృష్టికర్త్రి నెక్స్ట్ 63వ శ్లోకం. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్తి గోవింద రూపిణి. అక్కడ సృష్టికర్త్రి పంచకృత్య పరాయణ, అమ్మవారు 5 పనులు చేస్తుంటారు ప్రపంచంలో. 5 పనులు చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? సృష్టికర్త్రి బ్రహ్మరూప, సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మరూపంలో ఉన్నది ఆ అమ్మనే అని తెలుసుకోవాలి. గోప్తి గోవింద రూపిణి, గోపము అంటే రక్షకుడు, స్థితి కారిణి శక్తిని గోవింద రూపిణిగా తెలుసుకోవాలి. సంహారిణి రుద్రరూప, సంహారం అనగా సంహారం సంహార స్థితిలో ఉన్న అమ్మ రుద్రరూప. త్రిరోధారకరీశ్వరి, తిరోధానం అనగా మరుగుపరచడం, అక్కడ అమ్మను ఈశ్వరి అంటారు. పుంలింగంలో ఈశ్వర మహేశ్వర అని అంటారు. 5వ కృత్యం అనుగ్రహం, సదాశివానుగ్రహద అనుగ్రహద 5వ కృత్యంగా చెప్తూ గురువుగారు, ఆ తల్లి చేసే పంచకృత్య పరాయణలో 5 కృత్యాలు ఏవి అంటే, సృష్టి స్థితి సంహారం తిరోధారం అనుగ్రహద. అనుగ్రహం అనగా అనుసరించి గ్రహించడం, మనలో ఆత్మశక్తిలా ప్రపంచంలో చేసేదే ఆ తల్లి. అన్ని అవస్థల్లో కంటిన్యూగా వస్తున్నది ఆ చైతన్యాన్ని పార్వతి అన్నారు. ఆ పార్వతిని ఎక్కడ ధ్యానించాలి అంటే శ్రీచక్రం మధ్యన బిందువు పైన సింహాసనం, సింహాసనం పైన అమ్మ కామేశ్వర ఇంకా నిలయ అని. మను విద్యతో ప్రారంభమైన విద్య పంచకృత్య పరాయణతో నామంతో పూర్తవుతుంది. మను విద్యతో ప్రారంభమైన చంద్రమండల విద్య, చంద్రమండల విద్య అనగా ఇక్కడ శ్రీచక్రం నందు అమ్మవారిని ఆరాధించే విధానం. శ్రీచక్రం అనగా బిందువు నందు ధ్యానించవలసిన పద్ధతి. బిందువు ఏకం, త్రికోణాలు అనేకం. త్రికోణాలంటే సృష్టి స్థితి లయలు. త్రికోణాలే సత్వ రజ తమో గుణాలు, త్రికోణాలే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. త్రికోణాలే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. త్రికోణాలే త్రికోణాలంతా వ్యాపించిన శక్తి త్రికోణాలకు అతీతంగా కేంద్రంగా ఉన్న బిందువు, అదే తుర్యావస్థ. బిందువులో ధ్యానించాలి అని గురువుగారు చెప్పారు. అంత శ్రీమాత్రే నమః.
చాలా చక్కగా చెప్పారు రవికాంత్ గారు. ఇక మనము రవికాంత్తో ఈ మురళి అంటే అమ్మ సాధనా వైభవము అనే మురళి పూర్తి అయిందండి. నెక్స్ట్ మురళి మనకి April 24th యుఎస్ఏ టైం ప్రకారము, 25th April భారత్ టైం ప్రకారము ఉంటుందండి. దీని యొక్క సంబంధించిన అనౌన్స్మెంట్ మండే రోజు, సిలబస్ అనౌన్స్మెంట్ మండే రోజు అనౌన్స్మెంట్ చేస్తాము. అలాగే ఈ అవకాశం ఇచ్చిన తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ లేట్ అయినందుకు క్షమించమని కోరుకుంటూ ఈ మురళిని ముగించుతూ ఉన్నాము. సర్వం శ్రీమాత శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.